Muy bien, gracias, Renata. Señor, le agradezco por venir. Gracias por venir. Los han perdido, Guru Purnima, por esto. Entonces, el último Guru le asciende, Guru que puede ser, Guru y acá, el cuerpo que hará que tenga un país con cosa. Entonces, Guru y acá, el cuerpo que pone con cosa, el otro Guru le asciende, ya estará, Guru le pone, ya estará. అయితే సర్వసాధారణంగా మనకి ఎవరైతే ఆత్మవిద్యను బోధిస్తున్నారో వారిని గురువు అని మనం పిలుస్తాం. కానీ ఇక్కడ రమణస్వామి చెప్పిన నిర్వచనం ఏం చెప్తున్నారంటే, అసలైన గురువు అంటే తాను ఆత్మసాక్షాత్కారం పొందవలే, తాను ఆత్మానుభవం పొందవలే, మన హృదయంలో ఉంటుంది ఆ సత్యాన్ని సాక్షాత్కరించుకోవాలి. ఎప్పుడైతే తనకి ఆత్మానుభవం కలిగిందో, ఆత్మసాక్షాత్కారం కలిగిందో, ఆత్మదర్శనం అయిందో, అప్పుడు పరమశాంతి కలుగుతుంది. ఎవరికైతే ఆత్మశాంతి కలిగిందో అది పరమశాంతి, శాశ్వతమైన శాంతి. అది ఆ శాంతి అభౌతికంగా ఉంటుంది, అలౌకికంగా ఉంటుంది, అది ఆత్మశాంతి. బాహ్య పరిస్థితుల మీద కానీ బాహ్యమైన వ్యక్తుల మీద కానీ అది డిపెండ్ అయి ఉండదు ఆ శాంతి. అది ఆ శాంతి ఆత్మానుభవం పొందిన వాడికి, ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి ఆ శాంతి కలుగుతుంది. శాంతి వల్ల శక్తి కలుగుతుంది. ఆ శక్తిని మీరు సమాజానికి ఉపయోగించవచ్చు. మనకి శక్తి లేకపోతే, మనకి జ్ఞానం లేకపోతే, మనకి శాంతి లేకపోతే మనం సమాజానికి ఏం ఉపయోగపడాలి? ఎవరు నా గురువు అని ఎలా నాకు తెలుస్తుంది అని రమణస్వామి అడిగితే, ఎవరి సమక్షంలో మీకు శాంతి కలుగుతుందో, ఎవరి సమక్షంలో మీకు వాసనాక్షయం అవుతుందో, ఎవరి సమక్షంలో మీ ప్రయత్నం లేకుండా మీకు మీ మనస్సుకు అంతర్దృష్టి కలుగుతుందో, మీ మనస్సు నిర్మలమవుతుందో, మీ మనస్సు నిశ్చలమవుతుందో, మీ మనస్సు ఏకాగ్రమవుతుందో, వారు మీ గురువు అని మీకు తెలుస్తుంది. అలా మీకు తెలియకపోతే ధ్యానం చేస్తున్నా నీ గురువు ఎవరో మీకు తెలుస్తుంది. భగవంతుడి వైపుకి, ఈశ్వరుడి వైపుకి నీ మనస్సుని మళ్లించేవాడు గురువు. గురువు అన్నా, ఈశ్వరుడన్నా, ఈశ్వరుడన్నా, ఆత్మ అన్నా, చైతన్యం అన్నా, ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే నిజమైన గురువు ఏం చేస్తాడంటే, తాను పొందింది ఇతరులకి, ఇతరుల చేత కూడా పొందింపజేయటానికి సహకరిస్తాడు. అంటే తన ఏ శాంతి అయితే తనకు అనుభవంలో ఉందో, అంటే ఏ శక్తి అయితే తనకు అనుభవంలో ఉందో, ఆ శక్తిని, ఆ శాంతిని ఇతరులకు పంచటం కోసం, ఇతరులను ఆ స్థితికి తీసుకురావటం కోసం గురువు సహకరిస్తాడు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు చేసిన ప్రయత్నం ఏమిటంటే, తాను దుఃఖంలోని స్థితిని పొందాడు. ఆ దుఃఖంలోని స్థితిని ఇతర జీవులను కూడా ఆ స్థాయికి, తాను ఏ స్థితిని పొందాడో ఆ స్థితిని ఇతరులను కూడా తీసుకురావటం కోసం తన జీవితం పొడుగునా ఆ కృషి చేశాడు. అంచేత మనం అందులో సాధకుడు ముఖ్యంగా ఏం చేయాలంటే, సాధకుడు గురువు పట్ల, ఈశ్వరుడు పట్ల గౌరవం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. సాధకుడికి యజుర్వేదంలో ఒక మాట, సాధకుడికి ఎవరి పట్ల శత్రుత్వం లేకుండా ఉండేటట్టు చూడమని ఈశ్వరుని ప్రార్థిస్తాడు భక్తుడు. యజుర్వేదంలో ఉండాలి అంటే, ఎవరి పట్ల నీకు శత్రుత్వం ఉన్నా నీ మనస్సు బాహ్యముఖానికి వస్తుంది, ఇష్టమున్నా బాహ్యముఖానికి వస్తుంది, అయిష్టమున్నా బాహ్యముఖానికి వస్తుంది. అంటే నీ మనస్సు నీకు బాహ్యముఖం అవటానికి కారణం రాగద్వేషాలు కారణం. అంటే నీకు ఆ రాగద్వేషాలకు నువ్వు దూరం అయితేనే కానీ నీకు అంతర్దృష్టి కలగదు, అంతర్దృష్టి కలగదు. అంటే మనస్సుకు నిర్మలత్వం లేకపోతే, మనో నిర్మలత్వం లేకపోతే, మనస్సుకు ఒక నిశ్చల స్థితి కాకపోతే అది దానికి వాగు లోచూపు కలగదు, అంతర్దృష్టి కలగదు. అంటే నిర్మలమైన మనస్సు ముఖ్యం. అంటే రాగద్వేషాల వల్ల నీ మనస్సు బాహ్యముఖం అవుతుంది కాబట్టి రాగద్వేషాలు లేకుండా నన్ను అనుగ్రహించమని యజుర్వేదంలో ఈ భక్తుడు ఈశ్వరుని ప్రార్థిస్తాడు. అది ఏ కారణాలు నీ మనసు బాహ్యముఖానికి వెళతాందో ఆ కారణాలను నువ్వు పరిశీలించుకుని, ఏ హేతువు వల్ల నీ మనసు బాహ్యముఖానికి వెళతాందో చూసి ఆ హేతువు లేకుండా చేసుకుంటే నీకు మనసు కూడా బాహ్యముఖానికే వెళ్ళాలి. కొంతమందికి ఆత్మానుభవం పొందుతాడు కానీ వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కొంతమంది వాళ్ళు గాడ్ ఎక్స్పీరియన్స్ పొందొచ్చు, పూర్తి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు. కానీ కొంతమంది వాళ్ళు పొందుతారు, వాళ్ళు అనుభవించగలరక వాళ్ళ అనుభవాన్ని వాళ్ళ జ్ఞానాన్ని ఇతరులకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. అంటే వాడు పొందాలి, వాడు పొంది తాను పొందిన విషయాన్ని ఇతరులకి వ్యక్తం చేయగలగాలి వాడు గురువు. అంటే కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళు పొంది ఆ స్టేట్లో వాళ్ళు ఆగిపోతారు, ఇతరులకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉంది. అంటే కొంతమంది గురువులు ఏం చేస్తారు అండి, గోడ మీద కూర్చుని ఉంటారు అండి. రామకృష్ణుడు చెప్తాడు, రామకృష్ణుడు ఏం చేస్తారంటే కొంతమంది గురువులు ఏం చేస్తారంటే గోడ మీద కూర్చుని ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, ఇటు చెప్తూ ఉంటారు, అటు చూస్తూ ఉంటారు, ఇటు చెప్తూ ఉంటారు. అటు ఉరికేయరట్టు వాళ్ళు, అటు ఉరికేయరు వాళ్ళు, అది ఉరికేస్తే చెప్పడానికి ఉండదు. అంటే గోడ మీద కూర్చుని వాళ్ళు ఏదైతే అటు చూసి వాళ్ళు వాళ్ళు పొందినటువంటి అనుభవాన్ని ఓ పక్కన చూస్తూ ఇంటి ఈ జీవకోటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అది కొంతమంది ఉడికే వాళ్ళ అనుభవానికి సరిపెట్టుకుంటారు వాళ్ళు, ఇతరులకు ఎక్స్ప్రెస్ చేసే అవకాశం ఉండదు. కొంతమంది ఆ గోడ మధ్యలో కూర్చొని అటు ఇటు ఉడికేయకుండా వాళ్ళ అనుభవాన్ని అటు చూస్తూ అనుభవాన్ని చూసుకుని ఇటు జీవకోటికి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అని రామకృష్ణుడు చెప్పారు. అంటే వాడు గురువు, అంటే తాను అనుభవించడమే కాకుండా ఇతరులకు అది వ్యక్తం చేయగలగాలి, అది వాడు గురువు అని చెప్పి. నీకు ఆత్మ గురించి నీకు శాశ్వతమైన ఎరుపు కలిగి ఉండాలి. లోపల గురువు అంటే లోపల ఉన్నటువంటి చైతన్యం వస్తుంది. అంటే ఇప్పుడు మనం దేహంతో మనస్సుతో ఏ విధంగా తాదాత్మ్యం పొందుతున్నామో ఆ లోపల ఉన్నటువంటి చైతన్యంతో తాదాత్మ్యం ఐడెంటిఫికేషన్ ఉండాలి. ఇప్పుడు నేను అనేటప్పటికీ మనకి ఈ శవం గుర్తొస్తాను, దేహం గుర్తొస్తాను, లేకపోతే మనస్సు కూడా గుర్తొస్తాను. అలాగే నేను అనేటప్పటికీ వాడికి చైతన్యంతో వాడికి తాదాత్మ్యం ఉండాలి. ఇప్పుడు మనం దేహంతో శవంతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నాము, మనస్సుతో ఏ విధంగా అయితే తాదాత్మ్యం పొందుతున్నాము, వాడికి చైతన్యంతో తాదాత్మ్యం ఉండాలి. సర్వకాల సర్వావస్థలు చైతన్యం నీకు గాఢనిద్రలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, అన్ని అవస్థలోనే ఉంది. గాఢనిద్రలో ఏ చైతన్యం అయితే ఉందో నీకు ఆ చైతన్యం జాగ్రత్త అవస్థలో ఉంది. వేకింగ్ స్టేట్ లో డీప్ స్లీప్ స్టేట్ కూడా ఉంది. ఆ డీప్ స్లీప్ స్టేట్ ని నీకు రియలైజ్ చేయడానికి సహాయ సహకారములు అందించే కూడా ఇప్పుడు అది నీకు వేకింగ్ స్టేట్ లో ఉండే స్టేట్ నీకు ఉంది. అది ప్రత్యేకంగా గురువు నీకు అది అక్వైర్ చేసి పెట్టక నీకు సహజంగా నీకు ఉంది. ఆ స్టేట్ ను ఆ స్టేట్ తో నేను ఐడెంటిఫై చేయడానికి గురువు సహకరిస్తాడు. అది గురువు చేసేటంటే పని. అంటే నీ ముఖాన్ని మోక్షం వైపుకి తిప్పుతాడు. అంటే సర్వ విధములా ఒక విధంగా కాదు, సర్వ విధములా అజ్ఞానంలోంచి అవిద్యంలోంచి నేను విడుదల చేయడానికి సహాయ సహకారములు అందిస్తూ ప్రయత్నం చేసేవాడే గురువు. జ్ఞాన సముపార్జన చేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నప్పుడు నీ గురువు యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ఆ జిజ్ఞాస ఉండాలి, టు నో, తెలుసుకోవాలనే కాంక్ష ఉండాలి. జ్ఞాన సముపార్జనకి పెట్టుబడి ఏంటంటే తెలుసుకోవాలనే కాంక్ష, టు నో. ఆ తెలుసుకోవాలనే కాంక్ష దానివల్లే నీకు వస్తువు తెలియబడుతుంది, నీకు వస్తువు దానివల్ల నీకు తెలియబడుతుంది. అయితే మానవుడు ఏం చేస్తాడండి, ఒకేసారి ఆత్మజ్ఞానాన్ని ఆత్మశాంతిని కోరుకోడు. నీ స్వరూపం నాకు కావాలని కోరుకోగలిగిన జీవుడు ముందు వాడికి ఏం చేస్తాడంటే వాడికి ఏదో సామాన్యమైన కోరికలు ఉంటాయి, ఈ కోరికలు నాకు నెరవేర్చని దేవుణ్ణి ప్రార్థిస్తాం. యావరేజ్ మ్యాన్ అంటే ఎవడైతే మనసుకి పక్వత లేదు, ఎవడైతే మెచ్యూరిటీ లేదు మైండ్ లో, ఎవరికైతే మెచ్యూరిటీ లేదో, ఎవడైతే ఇంటలెక్చువల్ ఎవరికైతే మెచ్యూరిటీ లేదో, అంటే పక్వ దశ ఎవరికీ లేదు, పరిపక్వ దశ ఎవరికైతే లేదో, వాడు ఆత్మజ్ఞానాన్ని కోరుకోడు, వాడు ఆత్మశాంతిని కోరుకోడు, అంటే జనన మరణ రహిత స్థితిని కోరుకోడు. ఎవడు సామాన్యమైనటువంటి భక్తుడు, వాడికి ఏంటి మోక్షం విలువ తెలియదు, శాంతి విలువ తెలియదు, అమృతానుభవం ఎటువంటిదో విలువ వాడికి తెలియదు కాబట్టి కోరుకోడు. అంటే సామాన్య మానవుడు ఏం కోరుకుంటాడంటే తన కోరికలు తనకి ఏ కోరుకుంటే ఆ కోరిక తనకి ఏ డిజైర్ ఉంటే ఆ డిజైర్ నెరవేర్చమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. భగవంతుని ఏ రకంగా ప్రార్థించినా అది భక్తే, ఏ రకంగా ప్రార్థించినప్పుడు ఈశ్వరుని ఏ రకంగా ప్రార్థించినప్పటికీ అది భక్తే. వాడికి ఏదైనా డిజైర్ ఉంటే ఆ డిజైర్ ని ఫుల్ఫిల్ చేయమని భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు. అని భగవంతుడు ఏం చేస్తాడండి, వాడికి భగవంతుని తెలుసుకునే, గురువును తెలుసుకునే, చైతన్యాన్ని తెలుసుకునే దశ వచ్చే వరకు వీడికి ఒక్కో కోరిక నెరవేరుస్తూ ఉంటాడు. వాడు అసలు తలంపు వస్తుంది, తలంపు నుంచి కోరిక వస్తుంది. అంటే నీకు ఈ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది ఆయన చూస్తూ ఉంటాడు, కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు, కానీ అది కరెక్ట్ స్టేట్ కాదు, అది కరెక్ట్ స్టేట్ కాదని నీకు తెలుస్తూ ఉంటుంది. ఎంచదంటే భగవంతుణ్ణి ఆయన కోరుకునే దశ నీకు వచ్చే వరకు నీ కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు. కానీ అది చేయదు ఎందుకంటే నీకు అది మెచ్యూరిటీ తీసుకురావడం కోసం, నాకేమొద్దు నువ్వే కావాలి ఆ స్థితి వచ్చే వరకు ఈశ్వరుడు వాడి కోరికలు భక్తుల్ని అడుగు, అది కూడా వాడు కూడా భక్తులే అవటానికి. అయితే దానికి మెచ్యూరిటీ లేకపోవచ్చు, వాడు ఏది కోరుకోవాలో వాడికి తెలియకపోవచ్చు, ఏది కోరుకోవాలో వాడికి తెలిసే వరకు వాడు కోరికల్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంటాడు, అతను సహాయ సహకారం ఈశ్వరుడు అందిస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడు, ఒక అతను కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు అటువంటి గురువు. నెరవేర్చి అప్పుడు కోరికలు నెరవేర్చడమే ప్రయోజనం కాదు, మనస్సుని పరిశుద్ధపరుస్తూ ఉంటాడు, మనసు నెమ్మదిగా ప్యూరిఫై చేస్తూ ఉంటాడు. ఏమి లేదు, ఆత్మజ్ఞానానికి ఏమి సహకారం ఏంటంటే, బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా దాని మీద ఏం డిపెండ్ అవ్వడదు. ఆత్మజ్ఞానం ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత, ఒకటి ప్యూరిటీ, రెండు కాన్సన్ట్రేషన్, ఈ రెండు. ఆ ప్యూరిటీ నీకు రావటం కోసం వాడు నీ కోరికలు నెరవేరుస్తున్నప్పటికీ ఆ ప్యూరిటీ నీకు రావటం కోసం లోపల నుండి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒకటి పవిత్రత, రెండు ఏకాగ్రత. అంటే అసలు ప్రవీణత కూడా ఏమిటంటే, నువ్వు చేస్తున్న పని ఏ రకంగా పని చేస్తే ఆ పని నేను బంధింపబడదో అలా చేయటమే ప్రవీణత. అదే స్కిల్ అని కృష్ణుడు గీతలో చెప్తాడు. మామూలు పని జాగ్రత్తగా చేస్తే, ఎవరైనా బాగా చేస్తే వాడికి స్కిల్ ఉందని చెబుతాం. అది కదా కదా, ఆ స్కిల్ అంటే పని బాగా చేయటమే కాదు, ఆ పని నీకు బంధించకూడదు. పని వల్ల నీకు ఫలితం వస్తుంది కదా, ఫలితం నువ్వు బంధింపబడకూడదు. దానివల్ల నువ్వు కర్మఫలం వల్ల నువ్వు బంధింపబడకూడదు. నువ్వు చేసిన పని వల్ల నువ్వు బంధింపబడకుండా ఉండగలిగితే, అలా చేయగలిగితే అది నేర్పు అన్నాడు కృష్ణుడి గీత. స్కిల్ అంటే అది స్కిల్, ఆ స్కిల్ నువ్వు సంపాదించాలి. ఆ స్కిల్ సంపాదిస్తే నీకు పవిత్రత కలుగుతుంది. కృష్ణుడి గీతలో కర్మఫలాన్ని ఆశించొద్దు అని చెప్పాడు, కానీ రాదని ఎక్కడ చెప్పలేదు. వస్తుంది కానీ నువ్వు ఆశించొద్దు. ఆశించడం వల్ల నువ్వు పొల్యూట్ అవుతుంది, నీ మైండ్ పొల్యూట్ అవుతుంది. స్లోగా స్టడీగా వర్క్ చేస్తాడు భగవంతుడు. ఏం చేస్తాడంటే ఎలా చేస్తాడు, స్లోగా స్టడీగా చేస్తాడు. మనకు మన చేయడం నీళ్ళేమో కాలం గండి కొట్టేస్తే ఏమవుతుంది, చేయంత ముందుపోయి పంట పడ జాగ్రత్తగా నీరు ఎంత వాటర్ కావాలో చేయలోకి అంత వాటర్ మనం పెట్టుకోవాలి. అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే, భగవంతుడి దగ్గర ఎంత అనుగ్రహం ఉన్నా ఎంత జాగ్రత్తగా నీకు ఎంత అవసరమో, నువ్వు ఎంతవరకు జీర్ణం చేసుకోగలవో, నువ్వు ఎంతవరకు డెవలప్ అవుతావో అని అనుగ్రహాన్ని కూడా స్లోగా పంపుతాడు, స్టడీగా పంపుతాడు. అది నువ్వు కంగారు పడక్కర్లేదు. ఒకసారి అతిగా పంపుతాడానికి నీ బ్రెయిన్ అప్సెట్ అవ్వచ్చు, నువ్వు మ్యాడ్మ్యాన్ కూడా అవ్వచ్చు. అంటే స్లోగా పంపితే ఎంతవరకు అవసరమో అంతవరకు నీకు పంపిస్తూ ఉంటాడు. అంటే మనం ఎంతవరకు డిజర్వ్ అయ్యామో చూసుకునే అంతవరకు పంపిస్తాడు. తరించడం తరించటం, ఇప్పుడు మనం అందరం ట్రైన్లో కూర్చున్నాం, అందులో డౌట్ లేదు. కానీ డెస్టినేషన్ వెళ్ళటానికి గంట వెనకం ముందు పడుతుంది, అందులో సందేహం లేదు. ఎందుకంటే నీకు అందరికీ ఈశ్వర భక్తి లేకపోతే ఆ తపన ఎంతో కొంత ఎక్కువ తక్కువ ఎంతో కొంత లేకపోతే ఇటువంటి సమావేశాలకి మీరు రానే రారు. ఆ పరిణామ స్థితిలో కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు స్థాయి, ఆ చైతన్య స్థాయి కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. అంటే కోరికలు చేయడం భక్తి ఉన్నప్పటికీ అది కూడా భక్తి, అది కూడా భక్తి నేను కాదని అంటాం లేదు. అదే భగవంతుడు చెప్పాడు కదా, ఆర్తుడు అర్ధార్థి విజ్ఞాసుడు అజ్ఞాని, జ్ఞానిని కూడా భక్తుల కిందే చెప్పాడు. జ్ఞాని భక్తుల కిందే చెప్పాడంటే అది అది ఏకభక్తి, అనన్య భక్తి. భక్తుడికి అన్నీ కావాలి, దేవుడు కావాలి, జ్ఞానికి దేవుడు తప్పించి ఇంకేం అక్కర్లేదు. ఉన్నదేది ప్రపంచంలో ఉంది, ప్రపంచం లేని స్థితిని వాడికి అనుకూలంగా ఉంటాడు, వాడి జ్ఞాని. అంటే ప్రపంచంలోనూ ఉంటాడు, లోకంలోనూ ఉంటాడు, కానీ నిష్ప్రపంచ స్థితిలో ఉంటాడు. ప్రపంచంలో ఉంటూ నిష్ప్రపంచ స్థితిని వాడు లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంటే అది వాడి జ్ఞానం. అంటే వాడికి ఈశ్వరుడు తప్పించి ఏం అక్కర్లేదు, వాడు కోరుకోవలసింది ఏమి లేదు కూడా. వాడు కోరుకోవలసింది అంటే ఏమి వాడికి మిగలదు, ఏమి లేదు కూడా. అంటే జ్ఞానిని కూడా భక్తులతోటి, జ్ఞానిని కూడా భక్తుల దృష్టిలోనే చేర్చాడు. ఏం చేద్దంటే వాడికి ఏకాంత భక్తి, అనన్య భక్తి, ఆయన తప్పించి వాడికి ఇంకేం అక్కర్లేదు అని జ్ఞానిని కూడా భక్తుల దృష్టిలో వాడు చేర్చు. అంటే జ్ఞాని భగవంతు యొక్క స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు. కోరుకోవడానికి తనకంటే భిన్నంగా ఏది ఉండదు, వాడికి తనకంటే భిన్నంగా ఏది ఉండదు. అని చేస్తే నీకు పరిశుద్ధం అవటానికి, జీవుడు పరిశుద్ధం అవటానికి ఆ ప్యూరిటీ రావడం, నీ ప్యూరిఫికేషన్ కోసం నీ గురువు నీ కోసం వర్క్ చేస్తూ ఉంటాడు. నువ్వు భగవంతుని ప్రార్థించగా 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 ఇలాగ అనేక జన్మల నుంచి భగవంతుని ప్రార్థించుకుంటూ రాగా 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 ఆ ఈశ్వరుడు నీకోసం, ఈశ్వరుడు కాదండి, ఈశ్వరుడు కృప, ఈశ్వరుడు మెరిసి ఎంత వండర్ఫుల్ గా చెప్తున్నాడు చూడండి. మామిడి పండు అంటే పైన తొక్క ఉంటుంది, లోపల తెంక ఉంటుంది, పీస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ తెంక, ఈ తొక్క, మామిడి పండు, మామిడి పండు అయిన తొక్క, ఇది లోపల పీచి అంతా కలిసి భగవంతు రెట్టండి. కానీ గురువు అంటే ఏంటండి, ఆ మామిడి పండులో ఉన్న రసం గురువు లోపల దాయికి వస్తున్నట్టు రెడీమేడ్ ఫుడ్ అనమాట. ఇంకా మనకు కుక్కింగ్ కూడా పనులేదు, రెడీగా తీసేసుకోవటం. చూసారు మామిడి పళ్ళు దాన్ని రసం చేస్తారు చూడండి మామిడి పళ్ళు, అప్పుడు మనం ఇలాగే అప్పుడు డైరెక్ట్ గా మనం తీసేసుకోవచ్చు అండి. దానికి ఇంకా మనకి ఎఫర్ట్ ఏం అక్కర్లేదు. గురువు అంటే మామిడి పండుల్లో ఉన్న రసం రూపం తరిస్తే వాడు గురువు. దేవుడు ఏం తయారెట్టిన తొక్క పీచు టెంక అని అన్ని కలిపి చెప్పుడు అక్కడ. కానీ అందులో లిక్విడ్ మట్టికే ఎందుకండి, అందులో మామిడి పండులో ఉన్న లిక్విడ్ మట్టికే రూపం తరుస్తుంది, అది అది గురువు. అంటే అది కంపాషన్, అది మెరిసి ఆ మెరిసి తప్పించి ఇంకేం ఉండదు. అంటే ఒక దేవుడు నీ నెలలు శపించవచ్చు, నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే దేవుడు శపి గురువు మటుకు నిన్ను శపించడు. శపించడానికి తగిన కారణాలు ఉంటాయి, ఆ కారణాల్లో నిన్ను విడుదల చేస్తాడు కానీ నిన్ను శపించడు, అది గురువు. అంటే నేను అర్థం ఏంటంటే ఈశ్వరుడికి ఎంత అగ్రస్థానం ఇచ్చాడు. దేవుడు కొన్ని జడ్జిమెంట్లు రాసే పని జడ్జిమెంట్లు రాస్తాడు, కానీ గురువు మటుకి ఏమి జడ్జిమెంట్ రాయడు. నేను ఇగ్నోరెన్స్ లోంచి ఆ బాడీ బాండ్ ఐదు నుంచి నేను ఆ ఈగో సెన్స్ నుంచి నేను విడుదల చేసే ప్రయత్నం తప్పించి జడ్జిమెంట్ దోనికి వెళ్ళవేళ్ళవేదా. ఒకవేళ దేవుడు పని ఉండొచ్చు జడ్జిమెంట్ పని, దేవుడు ఉండవచ్చు దేవుడు పని వచ్చిన జడ్జిమెంట్ చెప్పి పని. కానీ గురువుకి బట్టి అసలు పునర్జన్మ హేతువులు మీలో ఏవైతే ఉన్నాయో ఆ పునర్జన్మ హేతువులోంచి నేను విడుదల చేయటే పని గురువు పని. గురువు పని కానీ నేను శిక్షించడం గురువు యొక్క పని కాదు, శిక్షించడం పని అనేది అక్కడ రక్షించడమే పని. వాడు వాడు గురువు లిక్విడ్ అనమాట, వాడేవో అంకా లిక్విడ్ లో తీసే ఉంటుందండి, లిక్విడ్ లో తీసే ఉండదండి. అంటే లిక్విడ్ ఆ లిక్విడ్ వాడే గురువు. అంటే ఆ రసం రూపం కాలుస్తుంది, మామిడి పండులో రసం తీసేస్తే ఎలా ఉంటుందో అలాగే ఈశ్వరంలో, ఈశ్వరులు అనేక ఉండొచ్చు, ఈశ్వరులు శిక్షించే స్వభావం ఉండొచ్చు, ఈశ్వరులు నీకు శిక్షించే స్వభావం నీకు జడ్జిమెంట్ చెప్పొచ్చు, నువ్వు పునర్జన్మ ఎక్కడ తీసుకెళ్లాలి, నువ్వు రీబర్త్ ఎక్కడ తీసుకెళ్లాలి ఇటువంటి అని కూడా మీ నుంచి వచ్చి. నేను ఈశ్వరుడు అంటే అడ్మినిస్ట్రేటర్, ఈశ్వరుడు అంటే అడ్మినిస్ట్రేటర్, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పని చేస్తూ ఉండొచ్చు ఈశ్వరుడు. కానీ గురువు మటుకు ఏం లేదు, గురువు చేసే పని ఏంటంటే నేను పరిశుద్ధపరచడం, ట్రూత్ గురించి బోధించటం, ట్రూత్ గురించి బోధించడమే కాదు అమృత స్థితి గురించి మీకు బోధించడమే కాదు, అమృతానుభవం పొందటానికి ఏదైతే నీకు ఏ బలహీనతలు అయితే అడ్డస్తున్నాయో ఆ బలహీనతలు బయటికి లాగి కాల్చి బూడి చేసే పని కూడా గురువుదే. భగవంతులు ఉంటుంది ఆ కంప్లేషన్ చూశారని, అదే గురు రూపం దాల్చి మీ ఊరిలో వచ్చి ఉంటుంది, అదే గురు రూపం దాల్చుతుంది. అంటే కాళ్ళు చేతులు తొడుక్కొస్తుంది ఎవరు నీకోసం, అంటే నీకోసం కాళ్ళు చేతులు గురువు తొడుక్కొస్తాడు. కానీ వాడు ఎవడనుకున్నా వాడు ఈశ్వరుడే, ఈశ్వరుడు అంటే వాడు ఈశ్వరుడు ఉన్నటువంటి కంపాషన్, ఈశ్వరుడు ఉన్నటువంటి కరుణ భాగం. అతను ఏం చేస్తాడంటే నీకు ఎక్కడ దూరంగా కూర్చోడు, ఆ గురువు ఏం చేస్తాడు నీతో పాటు నడుస్తాడు, నీతో పాటు కూర్చుంటాడు, నీతో పాటు మాట్లాడుతూ ఉంటాడు, నీకు చదివి కూడా నీ మనసు నిర్మలం చేస్తాడు, నిశ్చయం చేస్తాడు, ఏకాగ్రం చేస్తాడు, పవిత్రం చేస్తాడు, అది నీకు తెలియడు వాడే గురువు. ఇప్పుడు మనకి ఎంతసేపు మామూలు గురువుడు ఏంటంటే ఈ బాల గురువుడికి సాంతం కావాలి, అడ్వర్టైజ్మెంట్ కావాలి, పబ్లిసిటీ కావాలి, ఏం చేయాలి, నిజమైన గురువు చెప్పారు లేరు అసలు. టామ్టామ్ జీవలక్షణం, టామ్టామ్ కోరేవాడి అని జీవలక్షణం అది, పబ్లిసిటీ కోరేవాడి అని జీవలక్షణం అది. అంటే వాడు వాడిని నిష్ప్రపంచ స్థితిని పొందలేదు, నీతో సామాన్యంగా మాట్లాడుతూ ఉంటాడు, నీతో తిరుగుతూ ఉంటాడు, నీతో కూర్చుంటాడు, నీతో కలిసి భోంచేస్తాడు. భోంచేసి మీకు తెలియకుండానే మీ మనసు నిశ్చల స్థితికి, నిర్మల స్థితికి, ఆ కాన్సన్ట్రేషన్ గా ఏకాగ్ర బుద్ధిని కలగజేస్తాడు నీకు, నిశ్చలమైన బుద్ధిని కలగజేస్తాడు, నిర్మలమైన బుద్ధిని కలగజేస్తాడు. ఆ నిశ్చల బుద్ధి కలగటానికి, ఏకాగ్ర బుద్ధి కలగటానికి, నిర్మలమైన బుద్ధి కలగటానికి, ఆ సాత్విక బుద్ధి కలగటానికి మీలో ఫార్మనాట్ ఏదో మీకు తెలియదు. గురువుని తెలుస్తూ ఉంటుంది వాడు అంతర్యాన్ని, గురువు లోపల ఉంటాడు బయట ఉంటాడు అందరి హృదయాల్లోనే ఉంటాడు, మీలో ఫార్మనాట్ ఏంటో చూస్తూ ఉంటాడు, బ్యాడ్ మ్యాట్ ఏంటో చూస్తూ ఉంటాడు, అది మీకు తెలియకుండానే మీకు తీసేస్తాడు. అటువంటి గురువు చేసే సర్జరీ అంతే. అంటే గురువు చేసే సర్జరీ అంటే నీ ముఖం నడకుండా సర్జరీ చేస్తాడు. సాధారణ పేరుతో నీకు పెద్ద బాధలకు కూడా గురి చేయడు, నీ కష్టాలు ఏవో నీకున్నాయి, నీ బాధలు ఏవో నీకున్నాయి, సాధారణ చెప్తే సాధారణ పేరుతో నీ కష్టాలు పెంచడం, నీ బాధలు పెంచడం, ఇంకా నీతో పాటు ఆయన సాన్నిహిత్యం నీకు ఇస్తూ నీ మనసును నిర్మూలన చేస్తాడు, నిశ్చలం చేస్తాడు, హృదయాభిముఖంగా నీ మనసును మళ్లిస్తాడు నీకు తెలియకుండా వాడు. ఆ చేసే ప్రక్రియలో నీకు కూడా తెలియదు, ఆ చేసే ప్రక్రియలో నీకు కూడా తెలియదు, అది ఎక్కడ తీసుకెళ్తున్నాడో నీకు కూడా అది తెలియదు. అంటే నీకు అమృతానుభవం కలిగే వరకు మానవుడికి భయం కలుగుతుంది, ఆ భయం అమృతానుభవం కలిగితే కానీ భయం నశించదు. అంటే అమృతానుభవం కలిగే వరకు నిన్ను విడిచిపెట్టాడు గురువు. రాగద్వేషాలు కూడా అమృతానుభవం కలుగుతున్నాయి కానీ రాగద్వేషాల్లో జీవుడు బయటకు రాలేడు, ఫియర్ నుంచి కూడా బయటకు రాలేడు. అభయస్థితి రావాలంటే అమృతానుభవం పొందకుండా అభయస్థితిని పొందలేదు. అభయ ఫియర్లెస్ స్టేట్ని తీసుకెళ్లే వరకు నేను గురువు విడిచిపెట్టాడు. జరామరణములు ఏ వస్తువుకైతే లేవో అది ఉంటే చైతన్యం, అది ఉంటే ఎరుక కలదు, కాన్షియస్నెస్ అది ఉంటే, అది ఉంటే త్రిత్వం, అది ఉంటే త్రిత్వం, అదే నిజమైనది. జరణ మరణము లేని స్థితి దేనికైతుందో అది ఒకటే నిజమైనది. అంచేత నీకు నిర్మూలన చేస్తాడు. నిర్మూలన చేసి ఇప్పుడు చూడండి, కొంతమందికి ప్రతి చిన్న విషయానికి దండి పెట్టుకునే అలవాటు ఉంటుంది. కొంతమంది గాలి గట్టికేసిన కంగారు పడతారు, కంగారు పడిపోతూ ఉంటారు. అంటే ఇది వీక్ మైండ్ ఉందనుకో, నీకు తెలియకుండా నీకు స్ట్రాంగ్ మైండ్ పెంచి రెసిస్టెన్స్ పవర్ పెంచే పడేస్తాడు. నీకు వీక్ మైండ్ ఉందనుకో ప్రస్తుతం దాన్ని స్ట్రాంగ్ మైండ్ చేస్తాడు. అంటే దేహవాసన కానీ లోకవాసన కానీ శాస్త్రవాసన కానీ వచ్చి నేను తడుతున్నప్పటికీ దాన్ని రెసిస్ట్ చేసి దాన్ని నిరోధించే శక్తిని కలగజేస్తాడు. నీ మనస్సుకి ఎప్పుడైతే మనో నిరోధం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనస్సు లోపలకపోదు. అంటే బయట నుంచి వచ్చే విషయాన్ని నిరోధించే శక్తిని నీకు గురువు కలగజేస్తాడు. అది గురువు చేసింది రెసిస్టెన్స్ పవర్ ఇస్తాడు, మనసుకు నిరోధం కలగజేస్తాడు. మనసుకు ఎప్పుడైతే నిరోధం కలిగిందో అసలు నీకు దుఃఖానికి దూరం అయిపోతాను. అంటే ఏ విషయం కూడా నేను తాకదు. ఎప్పుడైతే నీకు రోగ నిరోధక శక్తి ఉందనుకోండి, రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు మామూలుగా బయట ప్రకృతిలో రోగాలున్నాయి, రోగాలు మేము ఏం చేయలేదు. నీకు రోగ నిరోధక శక్తి బాగా తక్కువ ఉంది అనుకోండి, మన పక్కన రొంప పట్టిన వాడు కూర్చుంటే మనకు వెంటనే రొంప వచ్చేస్తుంది. అయితే ప్రపంచంలో ఎన్ని విషయాలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆకర్షణ ఉన్నప్పటికీ, లోకంలో ఆ ఆకర్షణకి నీ మనస్సును ఏమి కాకుండా దానికి నిరోధించే ఆకర్షణ నిరోధించే శక్తిని నీకు గురిస్తాడు. నీ వీక్ మైండ్ స్ట్రాంగ్ మైండ్కి చేసేస్తాడు, స్ట్రాంగ్ మైండ్ నేను చేసిన కదా దాన్ని విస్తృతంగా చేస్తాడు. విస్తృతంగా చేసి అమృతానుభవం కలిగే వరకు మైండ్ని తోడుకెళ్తాడు వాడు గురువు చేసి చెప్పాడు. ఆ డెస్టినేషన్ ఏదో నీకు తెలియబోతుంది, గురువుకి తెలుస్తూ ఉంటుంది. ఆ డెస్టినేషన్ దగ్గరికి నీ వెళ్లే వరకు, అక్కడ వెళ్లే వరకు మైండ్ని విస్తృతంగా చేస్తాడు, మైండ్ని విస్తృతంగా చేస్తాడు. మనస్సును ఉపసంహరించి లోపల సత్యం ఎంత లోచనలో ఉందో, ఎంత లోయల్లో ఉందో దాని అనుభవం కలిగే వరకు నేను మనసు లోపల తోడుకెడతా ఉంటాను. అది ఎలా తోడుకెళ్తా ఉంటాడంటే నీకు కూడా తెలియదు. అంటే గురువు నాకు సహాయం చేస్తాడు నువ్వు అనుకోవాలని గురువు అనుకోడటం అది నాకు తెలుస్తాడు. సైలెంట్ ఏ పని చేస్తున్నా సైలెంట్ గా చేసి నీ పక్కన కూర్చున్న వాడు కూడా తెలియను. అది సైలెంట్గా చేసుకెళ్ళిపోవడం మాకు అలవాటు అంటున్నాను. మీరు అరుణాచలేశ్వరుడు ఎంతటి వాడని మనం చెప్పి ఇతరులకు చెప్పినా ఆయనకి ఇష్టం ఉండదట. అయినప్పటికీ నేను ఈ అరుణాచలేశ్వరుడు ఎంతటి వాడని నేను మీ గురించి చెబుతున్నాను, మీకు ఇష్టం లేని పని చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించు అని అక్షర మనమాలలో స్వామి చెబుతారు. స్వామి వివేకానంద నవ్వుతారు కూడా. ఎప్పుడైనా మీకు మామూలుగా దున్నపోత చర్మం కూడా కొంత ఉండాలి. అంటే దున్నపోత మామూలుగా మాదిరి వర్షం కురిస్తుంది అదేం లెక్క చేయండి. అలాగే మీకు ఏదో సంసారంలో కష్టాలు వస్తా ఉంటాయి, వచ్చే ప్రతి కష్టానికి ప్రతి బాధకి మీరు ఏదో దయ పెట్టుకున్నట్టు బాధపడినట్టు ఉండకూడదు. కొన్ని దొనపూడి చర్మ అలవాటు చేసుకోండి. రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవాలి. అంటే సార్ మీరు వీక్ మైండ్ పనికి రాని స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి, కొంతమందికి ఏదైనా లాభం వచ్చింది అనుకోండి సంతోషిస్తారు, కింద ఏదైనా కొంచెం నష్టం వస్తాడు అని మళ్ళీ దుఃఖపడిపోతారు. అది వీక్ మైండ్ గుర్తు. అంటే మైండ్ సైలెంట్ గా ఉండాలి, స్టడీగా ఉండాలి. లాభం రావచ్చు, నష్టం రావచ్చు. కాల ప్రవాహంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు. ఏదైనప్పటికీ స్ట్రాంగ్ మైండ్ డిస్టర్బ్ కాదు, వీక్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అది గుర్తు, వీక్ మైండ్ డిస్టర్బ్ అవుతా ఉంటుంది. స్ట్రాంగ్ మైండ్ మనం డిస్టర్బ్ చేయడం. మేము చెప్పుకున్నాం కదా స్వామి వివేకానంద మాట, సీక్ నాట్ అవాయిడ్ నాట్. అది మంత్రం, అది జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే సీక్ నాట్ అవాయిడ్ నాట్ కనుక అది ఆ రెండు మాటలు మనం మంత్రం కింద చేసుకుంటే ప్రారంభాన్ని ఎంజాయ్ చేయొచ్చు. మనం రోడ్డు మీద కలిగితే అనేక ఆకర్షణ ఉన్నాయి మార్కెట్ లో. ఈ ఆకర్షణ అనేటికి మనసులో ఆకర్షించబడదు ఆ విషయాలకి, దానికి నిరోధించే శక్తి వస్తుంది. మనసు పటిష్టం అవుతుంది. పటిష్టం అంటే మైండ్ స్ట్రాంగ్ మైండ్ చేస్తాడు. ఆ స్ట్రాంగ్ మైండ్ మనం విత్డ్రా చేస్తూ ఉంటాడు. దాన్ని ఏం చేస్తాడు? విత్డ్రా చేస్తాడు, ఉపసంహరిస్తాడు. ఉపసంహరిస్తాడు అంటే అరుణాచలుడు కూడా ముందు జ్యోతిస్తాను. అది జ్యోతి రూపంలో కనిపించాడు బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి. ఆ జ్యోతిని ఉపసంహరించి గిరి రూపం దాల్చాడు. అంటే ఆ జ్యోతి ఎంత పెద్దదంటే దాని మొదలు చివరి కూడా విష్ణుదేవుడికి బ్రహ్మదేవుడికి కనపడలేదని అని మనం చెబుతారు. అంటే దాని అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి కనపడలేదు అని చెబుతారు, అది శిక్షణ కదా. కొంతమంది అంటే శిక్షణే కదా, ట్రూత్ ఎలా అవుతున్నాయి. దాని పారమార్థిక అర్థం ఏంటంటే లోపల ఉన్న సద్వస్తు, లోపల ఉన్న ఈశ్వరుడు సంతర్య సర్వాంతర్యామి. నీ కంట్రోలర్ నీ హృదయంలోనే ఉన్నాడు, నీ స్పిరిచువల్ హార్ట్ లో ఉన్నాడు. ముందు నీ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఆయన ఉన్నాడు లేకపోలేదు లోపల ఉన్నాడు నీకు ఉన్నాడని తెలియకపోవడం అని లేదనుకుంటున్నావు. నువ్వు లేడనుకున్నావు, నువ్వు లేడని అనుకోవటం వల్ల ఉన్నవాడు లేకుండా పోడు. అయితే అది నీ మనసుకు అందడు, నీ వాక్కు అందడు, నీ తలంపుకు అందడు, నీ వ్యక్తి భావనకు అందడు, నీ పర్సనాలే కందడు, ఇండివిజువల్లే అందని అందడు. లోపల ఉన్నాడు నీ ఇండివిజువల్కి అందని పర్సనాలకి, వాడు బాడీ బాగుండే అందడు, నీ మనస్సుకి అందడు. నువ్వు కాదు నీ మనస్సైనా వెనక్కి తిరిగి రావాల్సిందే. కొన్ని వాక్ కూడా అందడు. అంటే విష్ణుదేవుడికి బ్రహ్మదేవుడికి జ్యోతి స్తంభం అందలేదు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు హృదయంలో ఈశ్వరుడు మాటకి మనస్సుకి అందడు సుమా. ఎక్కడైతే మనస్సు అణిగిందో శేషం లేకుండా నిశ్శేషంగా మనస్సు ఎక్కడైతే అక్కడ ఎక్కడైతే అణిగిందో అక్కడ నీకు అమృతానుభవం కలుగుతుంది. కానీ దేవుడు లోపల పరమేశ్వరుడు లెక్కలాగా సైన్స్ లాగా ఇంగ్లీష్ లాగా నీ మైండ్కి ఒక ఆబ్జెక్ట్ కాదు. వాడు నీ బుద్ధికి నీ ఇంటలెక్ట్ ఒక ఆబ్జెక్ట్ కాదు. నీ ఇంటలెక్ట్కి ఒక ఆబ్జెక్ట్ కాదు వాడు. నీ ఇంటలెక్ట్ గ్రహించి నీ ఇంటలెక్ట్ కంటే చిన్నవాడు ఏం కాదు. నీ ఇంటలెక్ట్ కంటే నీ ఇంటలెక్ట్ కంటే చిన్నదైతే నీ ఇంటలెక్ట్ అలా అందుకు నీ ఇంటలెక్ట్ కంటే చిన్నవాడు కాదు వాడు. అంటే ఎక్కడైతే మనస్సు ఎక్కడైతే మనస్సు అడిగిందో, ఎక్కడైతే మనస్సు పరచబడిందో, ఎక్కడైతే మనస్సు కరిగిపోయిందో అక్కడ నీకు ఈశ్వరుడు తెలియబడతాడు. కానీ నువ్వు మనస్సును అట్టే పెట్టుకుని మనస్సు చేత ఈశ్వరుని గ్రహించాలంటే సాధ్యం కాదు. కోటి జన్మల తర్వాత కూడా నీకు సాధ్యం కాదు. అంటే మనం ఏం చేస్తున్నాం, ఆత్మస్థానంలో అహంభావులు పెట్టాం. నేను అనేటప్పటికి మనకు అహంభావులు గుర్తొస్తుంది, ఆత్మ గుర్తు రాదు. నేను అనేటప్పటికి మనకు ఏం గుర్తొస్తుంది, ఆత్మ గుర్తు రాదు, అహంభావులే గుర్తొస్తుంది. నేను అనేటప్పటికి అహంభావులు గుర్తొస్తుంది. అంటే అహంభావులను తీసుకెళ్లి మనస్సును తీసుకెళ్లి ఎక్కడ ఆరోపిస్తున్నాం, చైతన్యమందు ఆత్మయందు ఆరోపిస్తున్నాం. ఆ ఆరోపణ బుద్ధి పోతే ఏం లేదు, ఇప్పుడే ఇక్కడే మీకు అమృత అనుభవం కలుగు. ఆరోపించుకునే బుద్ధి కనుక పోతే ఈరాడన్నావు ఎప్పుడో కాదు, ఇక్కడే మీకు అమృత అనుభవం కలగచ్చు. నేను ఇప్పటికి మనకు చైతన్యం గుర్తింపులోకి రావటం లేదు, మనసు గుర్తింపులోకి వస్తుంది, వ్యక్తి భావన గుర్తింపులోకి వస్తుంది. అంటే నేను ఆ చైతన్యమే ఆరోపించబడతాను. ఏది వ్యక్తి భావన, మనస్సు మనస్సు దేహ భావన, లేకపోతే నేను నేను అనే తలంప మొదటి తలంపు. దాన్ని ఒక మంది దెయ్యం అంటారు. ఇప్పుడు దెయ్యాలు లేవనుకోండి, దెయ్యాలు లేవనుకోండి, పనికిరాని విషయాలని దెయ్యాలు. దెయ్యాలు దెయ్యాలంటే దెయ్యాలు ఉన్నాయో కానీ పెద్ద రీసెర్చ్ చేయక్కలేదు. దానికి పనికొచ్చిన విషయం దేవుడు, పనికిరాని విషయాలని దెయ్యాలు. ఇప్పుడు మనం దేవుడి చేతిలో లేదు, దెయ్యాలు చేతిలో ఉన్నాం, అందుకే జ్ఞానం రావటం. ఇప్పుడు మనం అందరం ఎవరి చేతిలో ఉన్నామంటే దెయ్యాలు చేతిలో ఉన్నాం. ఎందుకు పనికిరాని గొడవలన్నీ మన గుణం నిండా ఉంటాయి. అది ఎందుకు పనికిరావు, మనకే ఉపయోగపడవు, మన కుటుంబానికి ఉపయోగపడవు, సమాజానికి ఉపయోగపడవు. అదే కృష్ణుడు చెప్తాడు, వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, అది నీకు ఉపయోగపడదు, నీ కుటుంబానికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు, చైతన్య స్థాయికి. ఇప్పుడు నువ్వు చైతన్య స్థాయి పెంచుకోవడానికి అది ఉపయోగపడదు. పని పని చేస్తాడు, ఆ పని వాళ్ళకు ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. ఇప్పుడు నీ ఇద్దరు ఒక దేవుని అనుకూలం సంపాదించడానికి అది ఉపయోగపడుతుంది, అసలు ఉపయోగపడదు. దేనికి దానికి ఉపయోగపడాలి కదా. మనం ఒక మాట మాట్లాడామనుకోండి, చేతుడు పని చేసామనుకోండి, అది మన స్వార్థానికి ఉపయోగపడినా పర్వాలేదు, లేదా సమాజ శ్రేయస్సు కోసం, సమాజ క్షేమం కోసం ఉపయోగపడదు. ఈ రెండు వెళ్ళిపోయి ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి ఈ పని ఉపయోగపడుతుంది, దానికి ఉపయోగపడదు. ఇదెందుకు ఏం పని చేస్తున్నట్టు మనం, అది ఎందుకు దానికి ఉపయోగపడాలి కదా. మనం ఇప్పుడు అందరూ దెయ్యాలు చేతిలో ఉన్నాం, కోరికలు ఎవరిని కోరుకుంటున్నాం, దేవుడిని కోరుకుంటున్నాం. దెయ్యం చేతిలో ఉండే దేవుడు ఎలా కనిపిస్తాడు, దెయ్యాల చేతిలో బయటకు వస్తే దేవుడు కనిపిస్తాడు. దెయ్యాలంటే యూస్లెస్ స్టార్ట్స్, ఆ యూస్లెస్ స్టార్ట్స్ మనం అందరం ఆడిస్తున్నాయి, దెయ్యాలు ఆడిస్తున్నాయి. కోరుకునేది దేవుడిని కోరుకుంటున్నాం, అది పసలు. అదే దెయ్యాల నుంచి విడుదల పొందడానికి మనం చేసే సాధన అంతకే గురువు అనుగ్రహం ఉండాలి. గురువు అనుగ్రహం లేకపోతే, ఈశ్వరు అనుగ్రహం లేకపోతే ఏ బలహీన గురించి జీవుడు బయటకు రాలేదు. స్వప్రయత్నం, కాల పరిపక్వం, ఈశ్వర కటాక్ష, మేక్ ఎఫర్ట్. ఎంతో కొంత నువ్వు ప్రయత్నం చేయి, కాలం కలిసి వస్తుంది. ఈశ్వరాభం నీ శ్రేష్ఠ మీద వర్షిస్తుంది. అప్పుడు ఆ బలహీనత నుంచి, ఆ దెయ్యంలోంచి నువ్వు బయటకు వస్తావు. అది దెయ్యమే, అందులోంచి నువ్వు బయటకు, దెయ్యంలోంచి ఎప్పుడైతే బయటకు వచ్చేప్పుడు లోపల ఈశ్వరుడికి వ్యక్తం అవుతాడు. ధ్యానం అనేది వచ్చేదే కానీ చేసేదే కాదు. మీరు నామం చేయగా చేయగా ధ్యాన స్థితి దగ్గర వరిస్తాం. మీరు అరగంట సేపు కూర్చుంటారనుకోండి, ముందు 10 నిమిషాలు 15 నిమిషాలు నామం చేయండి. నామం చేస్తే ధ్యానం చేయడానికి మైండ్ ప్రిపేర్ అవుతుంది, ధ్యానం వచ్చి మీ మనసును భరిస్తుంది. ధ్యానం చేసినా మనస్సే, జపం చేసినా మనస్సే, పూజ చేసినా ఇవన్నీ మనస్సే, ఇవన్నీ మనోనిరోధం కోసమే. మనస్సును మనస్సును నిరోధిస్తే కానీ అనగదది. మనస్సు నిరోధిస్తే అందులో అవినయం పోతుంది, మనసును నిరోధిస్తే అందులో అవినయం పోతుంది. అడవిని ఎప్పుడైతే పోయినప్పుడు దానికి ఏం వినయం వస్తుంది, వినయం వల్ల దానికి లోతులు పెంచుకుంటూ వెళ్ళిపోయి, అది సీక్రెట్. అంటే ఇది ధ్యానం వల్ల, ఇంకా నువ్వు ధ్యానం ఎందుకు చేయాలి, జపం ఎందుకు చేయాలంటే ఇంకో దానికి ఏమి లేదు, నీ మనసు పరిశుద్ధం అవటం కోసం, నీ మనసు ప్యూరిఫికేషన్ కోసం. లోపల దేవుడు సదా ఉన్నాడు, కానీ వాడి మీద అనుభవం లేదు, నీ ఎక్స్పీరియన్స్లో లేదు. ఎవరైనా చెప్పుకుంటే నేను ఉన్నాను, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్లో లోపల ఈశ్వరం లేదు. ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రావాలంటే నీకు ప్యూరిటీ కావాలి. ఆ ప్యూరిటీ కోసమే జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా, సెల్ఫ్లెస్ వర్క్ చేసినా లేదా డివోషన్ లేదా డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా ఎందుకంటే ప్యూరిటీ పెంచడం కోసం, ప్యూరిటీ కోసం. పరమ పవిత్రుడికి, ప్రతి జ్ఞాని కూడా పరమ పవిత్రుడై ఉంటాడు. వాడు ఇతరులు సహాయం చేయాలని అనుకోడు, వాడు ఉపాధి ద్వారా సహాయం జరుగుతా ఉంటాడు. వాడు అనుకోవడానికి లోపల ఎవరు ఉండడు. అంటే వాడికి ఆ దేవ దృష్టి ఉండదు కాబట్టి సమాజానికి ఎంతో కొంత ఉపాధి ద్వారా మేలు జరుగుతానే ఉంటుంది. ఈ శరీరం నా ఉపాధి, ఆ శరీరం నీ ఉపాధి. అంటే మనకి ఈ శరీరానికి నేను పరిమితం అయితే, ఈ శరీరానికి నేను పరిమితం అనుకోండి, నేను మీరనుకుంటాను, మీరనుకుంటాడు. జ్ఞానికి ఏం చేయండి, ఉపాధి అని భగవంతుడి ఉపాధి అని తెలిస్తే వాడు అది ఈ కనిపిస్తున్నటువంటి ఉపాధులన్నీ కూడా ఎవరు భగవంతుడు ధరించినటువంటి ఉపాధులు. ఈ బాడీస్ ఉన్నాయి కదా, ఈ బాడీస్ అవి ఎవరు ధరించారు, భగవంతుడే ధరించారు. ఈ ఉపాధులు అన్నింటికీ ఉపాధి ఎవడు, భగవంతుడే. వాడిని చూస్తూ ఉంటాడు జ్ఞాని, వాడికి ఎక్కడ లేరు. లోపల చూసినా వాడే, బయట చూసినా వాడు, లోపల చూసినా ఈశ్వరుడే, బయట చూసిన ఈశ్వరుడే, పైన చూసిన వాడే, కింద చూసిన వాడే. ఇందు వాడడానికి లేదని సందేహము వాళ్ళని చక్రి. లోపల చూసుకుంటే వాడిని చూసేది, ఈశ్వరుని చూసి, బయట చూసినా మనమని శుభమని ఎల్లమని చూస్తాం, వాడు చూసి ఈశ్వరుడే. ఈ ఉపాధిని ధరించిన వాడివే. నాకు ఈ ఉపాధి ఉంటే, నీకు ఆ ఉపాధి ఉంటే, భగవంతుడికి ఉపాధి అని, ఉపాధి అన్నిటికీ ఉపాధి ఎవడు, భగవంతుడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరునే చూస్తూ ఉంటాడు వాడే జ్ఞాని. అంటే రమణ మహర్షి గారిని ఎవరైనా యాత్రకి వెళ్దాం, నీ స్పెషల్ బాక్స్ చేస్తాం, ఒక కోచ్ చేస్తాం, యాత్రకి వెళ్దాం అంటే చూడటానికి ఏముంది అనవాడు, నేను చూడటానికి ఏముంది, ఎక్కడ చూసినా వాడు చూడటానికంటే ఏం లేదు, ఇంకా అసలు వినటానికంటూ ఏం లేదు. అసలు మీకు సత్యానుభూమి కలిగాక, అమృతానుభూమి కలిగాక ట్రూత్ని నువ్వు రిలైజ్ చేశాక, నేకడ్డు ఆ నేకడ్ ట్రూత్ని నువ్వు రిలైజ్ చేశాక, ఇంతకు పూర్వం నీ చెవులతోటి విన్నీ కళతో చూసి కూడా నీకు రోత పడుతున్నాను అని చెప్పాడు. అది చిటారు కుమ్మట్లు చెప్పాడు, నీకు ఇంతవరకు నువ్వు విన్న విషయాలు, నీ కళతో చూసిన విషయాలు, నీకు అమృతానుభూమి కలిగాక ఈ విషయాలను చూసి నీకు రోత పడుతున్నాను. నువ్వు విన్న విషయాలే, నీ సబ్జెక్టు కూడా నీకు రోత పడుతుంది. అది అతి అనుభవం, అమృతానుభవం అతిది, అది నోటితోటి వర్ణించడం. అమృతానుభవం పొందిన వాడికి అంతర్ముందు వాడు అన్ని విషయాలు, అంతర్ముందు వాడు చూసిన విషయాలు మీద రోత పడుతుంటాడు. చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు. అంటే రమణ మహర్షి గారు ఎవరైనా యాత్ర కలుగుతామంటే చూడటానికి ఏముంది, వినటానికి ఏమి లేదు, చూడటానికి ఏమి లేదు. ఏమంటే ఏమి లేదు, ఎక్కడ చూసినా ఈశ్వరుడే, ఎక్కడ చూసినా ఈశ్వరుడే. అన్ని ఉపాధులు ధరించినవాడు ఈశ్వరుడే, పంచభూతాల ఉపాధులు ధరించినవాడు ఈశ్వరుడే. ఈశ్వరుడు కూడా మహాభూతం, పెద్ద భూతం. ఆ భూతంలోకి ఈ భూతాలన్నీ వచ్చింది, గాలి ఏంటి, నిప్పు ఏంటి, నీళ్ళేంటి, పంచభూతాలు. లోకం అంటే పంచభూతాలు కదా, ఫైవ్ ఎలిమెంట్స్ని మనం లోకం అంటున్నాం. ఇది ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కూడా మహాభూతం దృష్టి అవి అంతేకాదు, ఉపాధులు కూడా అంటే ఎడి చూసినా ఆయన. అంటే గురువు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. బయట ఉన్నాడు, లోపల లేడనుకో, గురువు బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు. ఒకసారి సీపు రామస్వామి గారు వచ్చారు, ఇప్పుడు రామస్వామి గారు భగవంత్ దగ్గరికి వచ్చారు. పది నిమిషాలు కూర్చొని డైనింగ్ హాల్లోకి వెళ్తున్నారు. మీరు డైనింగ్ హాల్లోకి వస్తాను అనుకున్నాను, సీపీ కూర్చొని మీరు కాఫీ అడుగుతాను, మా వద్దని అడుగుతున్నాను. వద్దంటే సరిపెట్టుకోకుండా అక్కడి నుంచి మీరు పాలు కావాలని అడగండి, అది పాలు కావాలంటే మీకు పాలు ఇవ్వండి. అంటే ఏంటి, అప్పుడు అది పాలు కావాలనే, ఇప్పుడు భగవాన్ సమక్షంలో కూర్చొని ఉండగా నేను పాలు తీసుకోవాలి తలం పైకి, నేను జరగబోయేది అక్కడ తెలుస్తుంది. అంటే త్రికాలకి అది దేనికైతే చావు లేదో, దేనికైతే పుట్టుక లేదో, దానికి త్రికాల జ్ఞానం ఉంటుంది. పూర్వజన్మల గురించి చెప్పమే భగవాన్ అడిగేవారు, ఈ జన్మల దుఃఖం మీరు భరించలేకపోతున్నారు, పూర్వజన్మల దుఃఖం కూడా ఎందుకు మీరు చెప్పంటే చెప్తాను, ఈ జన్మ దుఃఖం చాలు మీరు భరించడానికి, ఈ బరువులు మొదలైపోతున్నారు, ఇంకా పూర్వజన్మలు కూడా అవి కూడా ఆ దుఃఖం కూడా జ్ఞాపకం వస్తే ఇంకా మీరు కుళ్ళిపోతారు, శుభ్రంగా కుళ్ళిపోతారు. ఇంకా లోపల మురుగుంటలు పెరిగితే మనసులో మురుగుంటలు, మెంటల్ స్ట్రెంగ్స్ పెరుగుతాయి మీలోనే. ఈ జన్మ దుఃఖమే భరించలేకపోతున్నారు, గర్జన్మని చెప్పాలంటే చెప్తాను, ఇంటికి ఆ దుఃఖం మళ్ళీ ఆభారం కూడా మళ్ళీ ఎందుకు, ఈ బరువు సరిపోతున్నాయి నీకు, ఆ బరువు కూడా మళ్ళీ తెచ్చి మోసుకోవడం ఎందుకు. అంటే పరమేశ్వరుడు దయాలు కాబట్టి, దయాస్వరూపుడు కాబట్టి మీకు ఆ మరుగు పెట్టాడు అన్నాడు. ఈశ్వరుడు దయాస్వరూపుడు, అయ్యా సరే ఇప్పుడు కాదు, మీకు గత జన్మ మరుగు పెట్టాడు మీకు ఆ దుఃఖం రాకుండా ఉండడం కోసం. మళ్ళీ మళ్ళీ చెప్పమంటున్నారు, మీరు చెప్పినట్టే చెప్తాను, మీకు భారం పెరుగుతున్నాడు. ఏ భారం దుఃఖపడతాను, గత జన్మలో స్వప్నమే, రాబోయే జన్మలో స్వప్నమే, ఈ జన్మ కూడా ఈ జన్మ స్వప్నమే. సాగు కూడా నిజం కాదు, పుట్టుకు కూడా నిజం కాదు. అజ్ఞాన దశలో ఉన్నారు కాబట్టి అని నిజం కింద అనిపిస్తున్నాయి. ఒక్కసారి అజ్ఞాన దశ నుంచి జ్ఞాన దశలోకి వస్తే ఇదంతా డ్రీమ్ అనే సంగతి మీకు అనుభవంలోకి వస్తుంది. ఇతరులు ఎవరో మీకు చెప్పాల్సినటువంటి పని లేదు. మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఇతరులు ఎవరో మీకు చెప్పాల్సినటువంటి పని ఏం లేదు. అసలు మీరు వినేది లేదు, నేర్చుకునేది లేదు, చూసేది లేదు. అయినప్పుడు హ్యాపీనెస్ పీస్ ఇండిపెండెంట్ గా ఉంటుంది, కానీ డిపెండెంట్ గా ఉండదు. మీకు అమృతానుభవం కలిగిన తర్వాత అందులో వచ్చేటువంటి శాంతి అది ఇండిపెండెంట్ గా ఉంటుంది, కానీ డిపెండెంట్ గా ఉంటుంది. దేహం కనిపించిన ఒకటే, కనిపించకపోయినా ఒకటే, లోకం కనిపించినా కనిపించకపోయినా ఒకటి, ఏం లేదు వాడు. అంటే ఆ మహాశాంతి అనుభవంలోకి వచ్చినప్పుడు అది మేము నోటి మాటలతో వర్ణించలేదు. ఆ శాంతి మీకు అనుభవంలోకి వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఒక రూపం ధరించి వచ్చినా వాడు పరమేశ్వరుని కూడా చూడాలన్నట్టు వాడు జ్ఞానం. అంటే అది కూడా వాడికి డిస్టర్బెన్స్ గా ఉండదు. అదేం చూసామో అది కూడా డిస్టర్బెన్స్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు నువ్వు కాఫీ తాగుతున్నావు అనుకో, కాఫీ తాగుతున్నావు అనుకో, అందరూ నడక వచ్చిందనుకో, మా బాగా వచ్చింది అనుకుంటావా అన్నాడు. ఏంటి నడక వచ్చింది అనుకుంటావు అని అమృతాన భూమిలో శాంతిని అనిపించేటప్పుడు కానీ ఎవరైనా రూపం ధరి ఈశ్వర రూపం ధరించి వచ్చాను నీకు చూడాలని అనిపించదు. అంటే అనుభవం అట్టు ఉండదు. ఆ శాంతి సముద్రం, ఆ కాంతి సముద్రం, ఆనంద సముద్రం, ఆ చైతన్య సముద్రం ఒక్కసారి పొంగిని సహస్రాలను ముంచినప్పుడు నువ్వు ఏమి చూడాలని తెలుసు. ఒక ఈశ్వరుడు రూపం ధరించి వచ్చా నీకు ఇష్టం లేదు, కాదు చూడాలని అనిపించడం అనుభవం బ్రాహ్మణి స్థితి అటువంటిది. అసలు దుఃఖ కారణం బయట ఏది లేదన్నాడు. మా అత్తగారు వాళ్ళ దుఃఖం వస్తుంది, మేనత్త వాళ్ళ దుఃఖం వస్తుంది, మా మామగారు వాళ్ళ దుఃఖం వస్తుంది, మా ఆయన వాళ్ళ దుఃఖం వస్తుంది, ఇలా ఏదో అనుకుంటాం కదా. లేదా మా తోడుగడ వాళ్ళ దుఃఖం వస్తుంది, లేదా మా నైబర్స్ వాళ్ళ దుఃఖం వస్తుంది, ఏదో అనుకుంటాం. అసలు దుఃఖ కారణం సృష్టిలో బయట, దుఃఖ కారణం బయట ఏమీ లేదు. నువ్వు ఇగ్నరెన్స్ వాళ్ళు అనుకుంటున్నావు, దుఃఖకారణం లోపల ఉంది, బయట ఏమి లేని లేదు. అసలు అంటే బయట బయట కారణాల వల్ల నీకు ఏదో దుఃఖం వస్తుందని నువ్వు అనుకుంటున్నావు కదా. మమకారం ఉంది కదా, మమకారం దుఃఖం దేని వల్ల వస్తుంది అంటే మమకారం వల్ల వస్తుంది. ఇతర మనుషులతో నీకున్న సంబంధం, ఇతర లోకంతో నీకున్న సంబంధం, పరిస్థితులతో నీకున్న అనుబంధం వల్ల నీకు దుఃఖం వస్తుంది. నీకు ఎవరైనా బాగా ఇష్టం అనుకో, ఉదాహరణకి బయట మీరు ఏం చేస్తానంటే మమకారం వల్ల దుఃఖం వస్తుంది కదండి. నువ్వు ఎవరైతే ఎవరినైతే నువ్వు మమకారం పొందుతున్నావో సడన్ గా వాడు నిన్ను ఎగ్నిస్ చేస్తాడు. వాడు ఎందుకు ఆ మమకారం చదవటానికి, ఆ మమకారం చేస్తేనే కానీ లోపల మనసు కదా. బయట గురించి చేసే పని కూడా చాలా ఉంది అన్నారు. ఇంకా నీకు ఎవరినైతేనే బాగా మమకారం అనుకో వాడు చదివి చుట్టిస్తాడు అన్నమాట. ఇంకా వాడు ఉండగానే కూడా ఈశ్వరుడు రమణ మనుషులే అరుణాచలం దెబ్బలు కనుకుండా బాగలేదు. రమణ మనిషి కూడా అరుణాచలం ఎలా ముట్టి కలిసినా వచ్చాడు. ముట్టికాల్చి ఎలా వచ్చాడంటే ఆయన మామూలుగా కూర్చున్నాడు. కూర్చుంటే వాడు అన్నగారు ఏమన్నాడు, ఒరే నీబోటి వాడికి ఇంటికాడ పనేదండి, నువ్వు యోగులా కనిపిస్తున్నావు, ఋషులా కనిపిస్తున్నావు. ఇంటికాడ పనే యోగులు ఋషులు ఇంటికాడ ఉండక్కర్లేదు, నీబోటి వాడికి ఇంటికాడ పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అన్నాడు. తనంతా తాను వచ్చేలేదు. ఆ లోపల ఈశ్వరుడు బయటన్న గురు ఏం చేశాడు, బయటన్న గురు చురుకాడు వాడు, వాడు అన్నగారిని చురుకాడు చెట్టరావాడాను. వాడు అరుణాచలం ఆయన అంతగానే వచ్చాడు, ముట్టుకొని తినే వచ్చాడు. ఆయన ఏమంటే, ఎవరు నీబోటి వాడికి పనే ఉంది కదా, నువ్వు ఋషులాగా యోగులా కనిపిస్తున్నావు, మరి నీబోటి గారు ఇంటికాడ పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా అన్నారు. కోపంగా అంతం కాదు, ఏదో ఆ మాటకి ఒకసారి మనం ఎంత జాగ్రత్తగా మన మాట మన కంట్రోల్లో ఉంది. జాగ్రత్తగా మార్చడం, జాగ్రత్తగా మార్చడం, జాగ్రత్తగా మార్చడం, జాగ్రత్తగా మార్చడం అనుకుంటాం. ఒకసారి ఆ మాట కంట్రోల్ తప్పుతుంది మనం. అలా వాడు అన్నగారికి ఈ మాట చేయాలి. తమ్ముడి మీద ఇష్టం లేకాడు, తమ్ముడి మీద ఇష్టం అంటే అరుణాచలేశ్వరుడు ఆయన గిల్లడు. ఎవరన్నా వాడు అన్నగారిని గిల్లడు, మీ సంబంధం ఎక్కడికైనా పమ్మని అన్నగారు అనలేదు. అన్నగారి ఉపాధిని వాడు సాధ్యం చేసుకుని అనిపించాడు. అది ఏమనిపించాడు, ఎక్కడికైనా పోరాదనుకు, ఎక్కడికైనా పోరాదు, నీకు ఇంటికాడు పనే ఉంది, ఎక్కడికైనా పోరాదా, నువ్వు ఏడులా కనిపిస్తున్నావు, ఎక్కడికైనా పోరాదన్నాడు. అక్కడ దేవుడు ఆయనలోని దేవుడు అలా అనిపించాడు. ఈలోని దేవుడు అది అరుణాచలేశ్వరుడు అన్నాడు. నిజమే నీ అన్నగారు చెప్పింది రైతు, నువ్వు ఎక్కడికైనా పోవటమే మంచిదని ఇక్కడ అనిపించాడు. అంటే ఏంటి, ఉపాధిని తీసుకొచ్చి అరుణాచలంలో పడేయాలి, అది అరుణాచలేశ్వరుడు ప్లాన్. ఎక్కడికి వెళ్ళడానికి నిర్ణయం లేదు. ఎక్కడ పోదాం సంవత్సరాడు, మరి ఎక్కడికి పోతాం, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, లోపల ఈశ్వరుడు ఉన్నాడు కదా. అరుణాచలం 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 లోపల స్ఫురణ అరుణాచలం వెళుపు అరుణాచలం వెళుపు అరుణాచలం అరుణాచలేశ్వరుడు అది ఎత్తుకుని తీసుకొచ్చి ఈ క్షేత్రంలో పడేశాడు. ఎందుకు ఆయనకు బ్రహ్మానుభవం అరుణాచలం వచ్చిన తర్వాత కలగలేదు, బ్రాహ్మిస్తుంది అరుణాచలం వచ్చిన తర్వాత కలగలేదు. అయితే ఎవరికైతే జ్ఞానం కలిగిందో ఉపాధిని ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు. అయితే ఉపాధిని తీసిన కోసం మధురై నుంచి తీసుకొచ్చి తిరువనమలే పడేశాడు. ఇదంతా చేసింది ఎవడు? ఈశ్వరుడు. అంటే బయట గురువు తిట్టించాడు, బయట గురువు ఏం చేశాడు, తిట్టించాడు. లోపల గురువు ఏమో అరుణాచలం తోలుకొచ్చేశాడు. అంటే బయట గురువు చేసే పని ఉంటుంది. ఒకసారి బయట గురువు కూడా ఏం చేస్తా అంటే నీకు ఎవరి మీద అయితే మమకారం ఉందో వాళ్ళ చదువు తిట్టిస్తాడు. అలా ఎందుకు తిట్టిస్తాడు అంటే సరి పదిసార్లు తిట్టుకున్నాం కానీ వాళ్ళ మీద నీకు అటాచ్మెంట్ పోదు. అటాచ్మెంట్ వల్ల సిమ్ వస్తుంది. అటాచ్మెంట్ వల్ల ఏమొస్తుంది? మానవుడు అటాచ్మెంట్ లేదు ఎవడు పాపం చేయడు. అటాచ్మెంట్ వల్ల మనిషి పాపం చేస్తాడు కానీ అటాచ్మెంట్ లేదు ఎవడు పాపం చేయడు. అయితే నీకు ఎవరిపై అయితే అటాచ్మెంట్ ఆడే పెడతారు మిమ్మల్ని, ఆడ దించే కానీ మీ మనసు లోపల కలదు. ఆ బయట తిట్టించాడు ఎవడు గురి ఆడు పరీక్షలు నేను పెట్టి అప్పుడు మొక్కుతూ ఉంటాడు బయట గురువు. ఇంకేదంటే మీకు అప్పుడు మనసు అప్పుడు మీ మనసు ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే ఈశ్వరుడు గురువుకి మీరంటే ఇష్టం లేక కాదు, మీ మైండ్ ప్రిపేరింగ్ చేయడం కోసం, మీ మనసును పరిశుభ్రం చేయడం కోసం, మీ మనసుకు ప్యూరిటీ చేయడం కోసం. అంటే బయట గురువు ఏమో లోపల గెలుపుతా ఉంటాడు మీ మనసుని. బాహ్య ముఖానికి వెళ్ళిపోతున్నటువంటి మీ మైండ్ ఏం చేస్తాడు? మనసు బయట గురువు లోపలికి దుంపుతాడు. లోపల గురువు ఏం చేస్తాడు అంటే చేతికి అంతే వరకు ఏమి తిమితిలో ఉంటాడు, అది చేతికి అందక లోపల గురువు హృదలాడేస్తాడు. బయట కూడా ఏం చేస్తాడంటే మైండ్ విషయాల మీద తిరుగుతూ ఉంటుంది కదా, ఆ విషయాల నుంచి మీ మైండ్ డిస్కనెక్ట్ చేసి లోపలికి తిప్పుతాడు. అది బయట గురు లోపలికి తిప్పింటారు. లోపల గురు ఏం చేస్తాడంటే వాడి చేతికి ఎప్పుడు ఉంటుందో నీ మైండ్ అని చూస్తాడు. లోపల ఈశ్వరుడు గురువు ఉన్నాడు కదా, వాడి చేతికి అందిన తర్వాత ఆడ కిందకు లాక్కుని అది గుంజుకుని తన స్వరూపాన్ని తీసేసి నీ స్వరూపాన్ని పోగొట్టి తన స్వరూపాన్ని ఇచ్చేసి నేను విడిచిపెట్టేస్తాడు. అడుగు నువ్వు లోపలికి లాక్కుని అక్కడ కూర్చోనట్టాడు. అప్పుడు నీ జీవలక్షణాన్ని తీసేస్తాడు, నీ జీవలక్షణాన్ని తీసేస్తాడు. ఏదైతే నువ్వు నేను 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 అనుకుంటున్నావు దాన్ని తీసేస్తాడు. తీసేసి నీ గాల్లో విడిచిపెట్టాడు, తన స్వరూపాన్ని నీకిస్తాడు. అందుకే నేను గాల్లో విడిచిపెట్టాడు. భగవాన్ అన్నారు జీవలక్షణాలు పెరగడానికి జీవుడే కారణం అన్నారు. దేవుడు కాదు, జీవలక్షణాలు పెరగడానికి జీవుడే కారణం. ఆ జీవుని అన్న చప్పనం చేస్తాడు మీరు లోపలికి వెళ్ళాక. లోపలికి వెళ్ళాక చప్పనం చేస్తాడు, లోపలికి వెళ్ళి చప్పనం చేస్తే వాడు నేను చప్పనం చేసి నేను సూర్యుడు పెట్టాడు, వాడు స్వరూపాన్ని ఇస్తాడు. అంటే వాడు మిగులుతాడు నువ్వు ఉండవు. ఉమ్మడి వారు చెప్పినట్టు ఉమ్మడి వారు ఏం చెప్పాడంటే పెరుమాళ్ళు ఉంచకాలం నువ్వు ఉన్న మాట నిజమే, నేను ఉన్న మాట నిజమే అని అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది, ఎప్పుడు తెలిసింది, నిన్ను తెలుసుకున్నాక తెలిసింది. ఏమి తెలిసింది? నీవే ఉన్నావు నేను లేదు. నేను నిజానే నాకు ఎప్పుడు లేదు ఉండనుకున్నప్పుడు కూడా లేదని సంగతి. ఈ జీవుడు అనేవాడు ఉన్నాడు ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా లేదని సంగతి. ఈ జీవుడే ఉన్నాడు, జీవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనుకున్నప్పుడు కూడా జీవుడు లేడు, దేవుడే ఉన్నాడు అని సంగతి జీవుడు పోయేది తెలుసు. అది అద్వైత అనుభవం. అది మీకు అద్వైత వాసన రావాలి, అద్వైత సంస్కారం రావాలి. అది రాకుండా మీకు అద్వైత అనుభవం కలగదు. అద్వైత అనుభవం కలగదని కానీ మీకు లోపల అమృత స్థితిని మీ చేతికి అందదు. ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రాదు. ఎందుకని అంటే ఆ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తేనే కానీ దాని చాలా సుఖం కూడా మనకు తెలియదు. డీప్ స్లీప్ గురించి, గాఢ నిద్ర గురించి భగవాన్ ఎక్కువ చెప్తారు. గాఢ నిద్రలో నువ్వు కాలు దాంట్లో నుంచి విడిపోతావు. గాఢ నిద్రలో ఏదైతే నువ్వు కాలు దాంట్లో నుంచి నువ్వు సెపరేట్ అవుతావు. డీప్ స్లీప్ లో బాడీ నుంచి సెపరేట్ అవుతావు, మైండ్ నుంచి సెపరేట్ అవుతావు, దేవుడి నుంచి సెపరేట్ అవుతావు, వరల్డ్ నుంచి సెపరేట్ అవుతావు. ఇట్ ఈస్ ట్రూ స్టేట్, ఇట్ ఈస్ ఎ కరెక్ట్ స్టేట్, ఇట్ ఈస్ ఎ లాయల్ స్టేట్, ఇట్ ఈస్ ఎ ఫైనల్ స్టేట్. మీకు అర్థమైనా అర్థం అవ్వండి. నువ్వు నీకు గాఢ నిద్రలో గాఢ నిద్ర స్థితి నీకు తెలుస్తుంది. ఆ గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు లేదంటే ఉన్నావు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు కాబట్టి సుఖానుభవం చెబుతున్నావు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, నువ్వు కాని దాంట్లో సెపరేట్ అవుతున్నావు. గాఢ నిద్రలో రాబోయే జన్మ నాకు ఎటువంటి జన్మ వస్తుందని ఎవరు అడగడచ్చు? మంచిగా అడిగి లేదక్కడ. ఏమంటే ఉచి జన్మ నాకు ఎటువంటి జన్మ వస్తుందని గాఢ నిద్రలో ఎవరు అడగరు. ఇంకా అడగరు, అడిగి లేదక్కడ. అడిగేడు అక్కడ లేనే లేడు. అంటే అది గాఢ నిద్రలో పూర్వజన్మ కూడా లేదు, రాబోయే జన్మ విషయం లేదు, అది దేవుడి విషయం లేదు, లోకం విషయం లేదు. ఈ లోకం ఎలా ఉంటుంది, లోకంలో శాంతి ఎప్పుడు స్థాపిస్తూ అది లోకం విషయం కూడా వాడికి ఏముండదు. వాడు బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్. అయితే గాఢ నిద్రలో వాడికి ఏదైతే కాదు అందులోంచి వాడు సెపరేట్ అయిపోతున్నాడు, విడిపోతున్నాడు గాఢ నిద్రలో. కానీ నీకు ఎప్పుడు వస్తుంది, గాఢ నిద్రలోంచి నువ్వు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక దేహము నేను అనే తలంపు వచ్చిన తర్వాతే పూర్వజన్మలో రాబోయే జన్మలో ఈశ్వరుడు ఉపాసన భక్తి లోకము శాంతి అశాంతి సుఖము దుఃఖము ఇవన్నీ ద్వైతం అంతా వచ్చేస్తాయి. నువ్వు ఎప్పుడు ద్వైతం వస్తావంటే మనసు వచ్చాక ద్వైతం వస్తావు. మనసు అనకపోతే నీకు ద్వైతం లేదు. గాఢ మధ్యలో ఎవరికి భయం లేదు. ఎందుకంటే భయ కారణాలు లేవు. అది అభయ స్థితి. గాఢ మధ్యలో అభయ నీ శరీరం నుంచి ఫామ్ పాకెడితే నీ గాఢ మధ్యలో ఏం తెలియదు. కొంచెంలో నీ దేహంతో తాదాక్ష్యం పొందినప్పుడే ఈ పునర్జన్మలని రాబోయే జన్మలని పుణ్యమని పాపమని ద్వైత స్థితి అంతా అక్కడ వస్తాను. ఈ భయానికి కారణం ద్వైతం, ఈర్ష్యకు కారణం ద్వైతం. ఆ మహమ్మద్ ప్రవక్త మాట చెప్పాడు ఖురాన్లో, ఇది వండర్ఫుల్. మీలో నూటికి 99 మంచి గుణాలు ఉన్నాయనుకో, ఒకే గుణమే ఈర్ష్య అనే గుణం ఉందనుకో, మీలో ఈ ఒక్క ఈర్ష్య అనే చెడ్డ గుణం మీతో 99 మంచి గుణాలను తినేసే శక్తి ఉండదు దానికి. అంటే జనసేనండి, ఎనిమిది అనండి. కానీ మీరు జనసే అని పిలవండి, ఎనిమిది అని పిలవండి. మీ 99 మంచి గుణాలు ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీస్ అండ్ గుడ్ క్వాలిటీస్. అనమాట నిజమే. కానీ జలసే ఒకటండి, ఎనిమిది ఒకటే ఉంది అనుకోండి. ఈ ఒక్క గుణం, ఈ ఒక్క దాటి కలిసి మిగతా 99 గుడ్ క్వాలిటీస్ని తినేస్తున్నట్టు. ఒకవేళ 50 మంచి గుణాలు తినేసి ఇంకో 49 గుణాలను వదిలేసింది అనుకోండి, టైం చాలక వచ్చి జనాలని తినేస్తున్నట్టు. అంటే ఆ ఈర్ష్య అంత బలంగా ఉంటుంది. ఒక జనంలో దాన్ని చాలాపోతే గుణాలని మంచి గుణాలని తినేదాన్ని నష్టపడిపోయినా పూర్తి చేసేస్తుంది దాని పనది అని ఇది మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. అంటే చాలా జాగ్రత్తగా జలసి రాకుండా చూసుకోండి. కృష్ణుడు చెప్తాడు, మేము అందరూ చాలా మంది మన దేహమాత్రం అనుకుంటున్నారు, అందరూ మన దేహమాత్రం అనుకుంటున్నారు. కృష్ణుడు అంటే దేవుడు అంటే ఈశ్వరుడు అంటే దేహానికే పరిమితం చేస్తున్నారు, నన్ను పరిమితం చేస్తున్నారు. నా స్వరూపం నీకు తెలియట్లేదు, ఎవరినో నీకు తెలియట్లేదు, నేను దేహానికే పరిమితం చేస్తున్నారు. ఇంతకంటే నన్ను మీరు అవమానం చెప్పాలి, ఇదే అవమానం. మీరు నేను మాటలతోటి మీరు ఉన్నాయో అవమానం చేయక్కర్లేదు. భగవంతుడు అంటే దేహానికే పరిమితం చేస్తున్నారు, నన్ను మీ శరీరానికే పరిమితం చేస్తున్నారు. అంటే కృష్ణుడు అంటే దేహమే అనుకుంటున్నారు. అది నువ్వు ఆ రకంగా నువ్వు అనుకుంటే అవమానం చేసిన మాటలతో పని లేదు. అంటే భగవంతుని ఒక దేహానికి పరిమితం చేసిన ఒక దేహం ధరించొచ్చాను భగవంతుడు, కానీ ఆ దేహానికి పరిమితుడు కాదు వాడు. కానీ ఆ దేహానికే పరిమితం చేస్తే వాడి కృష్ణుని మీరు అవమానం చేసినట్టు, నేను అవమానం చేస్తున్నట్టు గుర్తు అని గీతలో ఒకసారి చెప్తాడు భగవంతుడు. భక్తుని దోషాలను చూస్తాడు, భక్తుని దోషాలను చూస్తాడు. భక్తుని దోషాలను చూసి శిక్షించిన వాడు భక్తుల్ని బలహీనతలు చూస్తూ ఉంటాడు. గురువు భక్తుల్ని బలహీనతల్ని చూస్తూ ఉంటాడు కానీ శిక్షించడు. అవి లోపల చూస్తాడు, అంతరంగంలో ప్రవేశించి అంతరంగంలో ఉంటాడు కదా, ఈ లోపల ఉంటాడు కదా. అంటే ఆ దోషాలను బయటికి దింపుకోలేక నువ్వు సిద్ధవు, నువ్వు సిద్ధైతే నీ జాగ్రత్త కాదు. ఆ బ్యాలెన్స్డ్ మైండ్ బ్యాలెన్స్డ్ థింకింగ్ రాదు. అంటే నేను రాంగ్ థింకింగ్ నుంచి విడుదల చేయాలి. అది ఇప్పుడు నీకు రాంగ్ థింకింగ్ నీకు రిమూవ్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసి దాని స్థానంలో రైట్ థింకింగ్ స్థాపించాలి. ఆ రైట్ బిహేవియర్ అదే మన రైట్ బిహేవియర్, రైట్ థింకింగ్ ఆ రైట్ నిజంలో మన పురాణాల్లో ధర్మం అంటే దాన్ని ఆచరిస్తే ఓన్లీ ఆ రైట్ బిహేవియర్, రైట్ స్పీచ్ రైట్ యాక్షన్ కలిపి నీకు అది ఉంటే నీకు జరుగుతుందో నీకు అమృత అనుభవం కలుగుతుంది. అంటే డే టు డే లైఫ్లో దాని ఇంటర్ఫరెన్స్ లేకుండా చూడాలి. దేని ఈగో సెన్స్ యొక్క ఆ దోహ బుద్ధి యొక్క ఇంటర్ఫరెన్స్ లేకుండా నువ్వు చూడాలి. ఇవి భగవాన్ చెప్పారు. దాన్ని నేను జీవితంలో దాని ఇంటర్ఫరెన్స్ లేకుండా చూసుకో. మీరు మాట వస్తానేది ఇంటికి వస్తాం. ఇప్పుడు బాగా మనం ఇంటికే మాట్లాడుకుంటాం, లేకపోతే సమాజంలో మాట్లాడుకుంటాం, మీటింగ్లో మాట్లాడతాం, ఇంటికే మాట్లాడే ఎక్కడికైనా మాట్లాడతాం. అసలు మీరు మాట ఇంటికి వస్తాం అవసరాన్ని బట్టి వస్తుందా అహంభావాన్ని బట్టి వస్తుంది? అసలు మీరు మాట ఇంటికి వస్తాయి, అసలు మాట ఎందుకు మాట్లాడాలి? వరద ఎందుకు రావాలి మీకు? అసలు ఆ వరద మీకు ఎందుకు వస్తామంటే అది మీకు అహంభావం వల్లే వరద వస్తామంటే స్టాప్ చేయాలి. ఆ క్లోజ్ అది మౌట్ మీకు అహంభావం వల్ల మాట దారకం అంటే క్లోజ్ అవ్వడం. ఇంకొక అహంభావం వల్ల మీకు ఆ మాట ఎక్స్ప్రెస్ చేశారు, మీరు ఆ లోపల అహంభావాలు పెరుగుతాం. ఇప్పుడు మౌతను క్లోజ్ చేశారంటే అది ఈత అవుతుంది. మీ చేతులతో ఏదైనా పని చేసినా లేదా మీకు ఏదైనా తలంపు వచ్చినా ఆ తలంపు, ఆ తలంపు మీకు అవసరమా లేకపోతే సమాజానికి అవసరమా అహంభావానికి అవసరమా తలంపు వస్తుంది? లేదా మాట్లాడుతుంటే అహంభావం వల్ల వస్తుందా అవసరాన్ని బట్టి వస్తుంది? నచ్చితే ఉందా ఆ మాట మాట్లాడవలసిన నచ్చితే ఉందా, లేకపోతే ఈరోజు సంవత్సరం చదువు వస్తుంది, లేదా నేను చేస్తే పని చేస్తున్నావు ఆ పని అవసరం ఉందా, ఆ పని అక్కడ చేయవలసినట్టు నీట్ ఏమైనా ఉందా, లేదా అహంభావం కోసం మేమన్న ఫారం గ్లోరిఫై చేసుకోవడం కోసం ఆ పని చేస్తున్నారా? ఈ దేశంలో లైఫ్ ఇవన్నీ వాచ్ చేసుకో. అదే సార్, మనిషి ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత అంటే ముగ్గు చేయిన తర్వాత వలకాడు సిద్ధం, వలకాడులో జరగటం సిద్ధంగా ఉంటారని మంచాన్ని బట్టి ఉంటారు. అంటే వాళ్ళు ఇంట్లో కూడా ఎప్పుడు పోతాడు ఎప్పుడు పోతాడు అని కనిపెట్టుకుంటూ ఉంటారు చూడండి. ఆ మనుషులు పెట్టుకుంటారు వాళ్ళకి ఇంకా కామక్రోధాన్ని ఉండవచ్చు. మరి వాళ్ళ కామక్రోధాన్ని సాగుతాన్ని చెప్పి వాడికి ఇంకా సామాన్యించిన వాడికి. కానీ మిగతా చెప్తాడు వాడికి కూడా ఏది కామక్రోధాలు ముసల్దాన్ని వచ్చాడు వాడికి ఇంకా డిజైర్ సగం పడగానే మనుషులు కదా వాడికి కూడా కీర్తి కలిసిపోదని చెప్తాడు. మనం చచ్చిపోయిన కదా మన పేరు అందరూ చెప్పుకుంటారు లేదు చూసుకుంటారు అంటే వాళ్ళ వలకాట్లో దిగితేనే పేరు మనం చెప్పుకుంటా ఉన్నారండి. అంటే మిగతా చెప్పాడు అది మనిషి ముసలోడు అయిన తర్వాత వాడికి కామక్రోధాలు ఇవన్నీ పోయినప్పటికీ ముసలితనం వచ్చాడంటే వస్తే ఉంటున్నాయండి వాడికి ఎవరు వస్తే వాడు ఎందుకంటే అయినప్పటికీ వాళ్ళ మనిషి కీర్తికాంక్ష విడిచిపెట్టదు. అంటే కీర్తికాంక్ష కూడా మీరు పునరుద్ధరణ తీర్చవచ్చు. మీరు కీర్తికాంక్షని సీరియస్ గా తీసుకోగలరు లైఫ్ గా తిరిగి చేస్తారు దాని గురించి. కొన్ని రాబిట్స్ ముసల్తనం వచ్చకపోతే కానీ కీర్తికాంక్ష ముసల్తనం వచ్చిన పోదు. అంటే మీరు జాగ్రత్తగా దాంట్లో ఉంచుకొని విడుదల పొందుతారు కానీ అందులో ఉంచుకొని వీలు చేస్తుంది కానీ మీకు శాల్యుయేషన్ లేదు లిబరేషన్ లేదండి. ఈ మిగతా చెప్తాడని మనం నమ్మకాలు మన అనుభవంలో కూడా చూస్తుంది. 100 సంవత్సరాల నుండి కూడా లక్షలాడినా లేదా ఆ చేరు మీద కాంక్ష ఉండొచ్చు. అది కూడా మీ రీభర్త కారణం అవుతుంది. అది కూడా మీకు రీభర్త కారణం అవుతుంది. దేహబుద్ధికి కారణం అవుతుంది. లోపల ఆల్రెడీ గురువు ఉంటాడు కదా. లోపల వాడు గురువు ఉంటాడు. అంతరంగంలో వాడు ఉంటాడు. వాడు ఏం చేస్తుంది ఈ డిజైర్ ఈ వీక్నెస్ ని ఎలాగే వీడికి తొలగిస్తే కానీ వీడు చైతన్యానికి పొందడం ఎలాగే ఈ వీక్నెస్ వీడు తొలగించడం ఆ టైం చూసుకుంటాడు. టైం చూసుకుని ఒక వేపేస్తాడు. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటాడని వాడు ఇచ్చే టైం చూసి అంటే ఏ బలహీనతైతే ఏ బల ఇప్పుడు తులసీదాసు భార్య అంటే చూడండి. తులసీదాసు తులసీదాసు భార్య తులసీదాసు ఏమంటుందంటే నానేది నీకు ఎంత అనురాగం ఉందో అనురాగం రాముడు వేలు ఉంటే నువ్వు బాధపడతావు అని చెప్తాడు. అందుకంటే ఉండదు ఆవిడేం చెప్పలేదండి. అదేం బ్లేమ్ చేయలేదు. నానేది నీకున్నంత అనురాగం శ్రీరాముడి మీద ఉంటే దశరథ కుమారుడు రాముడి మీద ఉంటే నువ్వు ఈ పేరుకి నీకు జ్ఞానం వచ్చేసింది బాగుపడి ఉండేది వెళ్ళి నీకు ఎక్కువ వస్తలేదు రాముడి మీద ఎక్కువ నీకు అఫెక్షన్ అక్కర్లేదు నా మీద అనురాగం అంతే సార్ అంతే సార్ అంతకంటే ఎక్కువ అక్కర్లేదు నువ్వు బాగుపడిపోతావని చెప్పింది. అంటే టైం చూసి ఇచ్చాడు అనిపించాడు. అది ఏంటండి అది తులసి రాజుకి వైఫ్ మీద అటాచ్మెంట్ తప్పించి మీకు అటాచ్మెంట్ ఏమి లేవన్నారు. ఇది మీరు గ్రహించారు. తులసి రాజుకి ఏమి అటాచ్మెంట్స్ లేవండి. ఒక వైఫ్ మీద నీకు అటాచ్మెంట్ ఉంది. ఆ అటాచ్మెంట్ ఎప్పుడు ఎవరి మీద అటాచ్మెంట్ అవుతుందా అటాచ్మెంట్ ఉంది వాళ్ళు చదివి తప్పించాడు. ఎవరండి ఈశ్వరుడు. అది ఈశ్వరుడు చెప్పండి. వాడికి తులసీదాసు మామూలుగా అటాచ్మెంట్స్ లేవు. ఈ అభవం లేదు వాడికి ఈ అభవం సేమ్ అది అక్కర్లేదు. కానీ వాడికి భార్య అనిపిస్తుంది వాడికి ఎవరికండి ఆ తులసీదాసుడు. అంటే భార్య చేత మాట్లాడిపించవచ్చు మాట్లాడిపిస్తేనే కానీ వీడికి వెళ్ళని ఆశ్రయించడం ఈశ్వరుడు నిర్ణయించాడు. నిర్ణయించి నువ్వు నన్ను ఆశ్రయిస్తున్నావు రాముడిని ఆశ్రయించరాదు రాముడిని ఆశ్రయించరాదా అంటే అంటే ఆ బలహీనతను టైం చూసి అనిపించాడు. అలాగే ఈశ్వరుడు వెయిట్ చేస్తా ఉంటాడు. వెయిట్ చేస్తా ఉంటాడు. టైం వచ్చినప్పుడు ముట్టడం ముట్టేస్తాడు. వెయిట్ చేసిన టైం పక్వానికి రాణిస్తాడు. పక్వానికి రాణిస్తున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడు వాళ్ళు చెవులు చూపని వాళ్ళు సైలెంట్గా చేసేస్తాడు. వాళ్ళకి తాము తాము అక్కర్లేదు అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు. ఏంటని ఇతరులు లేరు వాడికి. నువ్వు కూడా వాళ్ళు చేసిన పని గుర్తించారు అనుకోండి. ఈ తులసీదాసు నేను చేసిన పని గుర్తించాలని కూడా రాముడు అనుకోడు. వరుడు అంటే జ్ఞాని చేశారు కదా. జ్ఞాని చేతలు లేనప్పుడు దేవుడు చెప్పండి అనుకోడు. అజ్ఞాని చేతలు ఉన్నారు. అజ్ఞాని చేతలే ఉన్నారు కానీ జ్ఞానికి ఇతరులు లేరు. అంటే అజ్ఞాని గుర్తింపు కోరుకుంటాడు. జ్ఞాని గుర్తింపు కోరుకోడు. అంటే ఇతరులే లేనప్పుడు వాడు గుర్తింపు ఎందుకు? కొంతమంది అంటూ ఉంటారు గోడని చేతలు చేస్తే ఇంట్లో ఎవరికి గుర్తింపు లేదని అంటారు. అది ఇంట్లో కూడా అనుకుంటా ఉంటారు బోళ్ళని చాకరీ చేస్తున్నామంటే ఎవరు గుర్తించుకోలేదు అని అంటా ఉంటారు కదండి. ఎంతో చాకరీ చేస్తున్నా ఇంటికాలండి గుర్తించడం లేదంటున్నారు. వీళ్ళు గుర్తించడం అసలు వీళ్ళు మోక్షం ఇచ్చేవాడు గుర్తిస్తున్నాడు అని చెబితే వాళ్ళు తెలియదు. ఇంట్లో వాళ్ళు గుర్తించడం లేదు ఇంట్లో వాళ్ళు గుర్తించడం వీళ్ళు వీళ్ళు గుర్తించడం మనకు ప్రయోజనం లేదు. ఇంటి శరీరం చేయడానికి మీకు లేదు. మనకి ఎవరైతే మోక్షం ఇస్తున్నారో ఎవరైతే ఇవ్వడానికి సమర్థుడో ఎవరైతే పరమేశ్వరుడో సమర్మేశ్వరుడో వాడు గుర్తిస్తూనే ఉంటాడు. అంటే మనం వీళ్ళు గుర్తి వీళ్ళు గుర్తించడం మనకు ప్రయోజనం లేదండి. కానీ మన మోక్షం ఇచ్చేవాడు మనం గుర్తిస్తూనే ఉన్నాడు. వాడు గుర్తింపు మనకు ముఖ్యం కానీ వీళ్ళ గుర్తింపు మనకు అక్కర్లేదు. ఇదంతా మార్చేస్తున్నది. కానీ ఇంట్లో చాలామంది భక్తులు కూడా అనుకుంటారు మాకేం గుర్తింపు రావటం లేదండి. అంటే వాళ్ళు భక్తులు కాదని కాదండి. అంటే మనకి ఇంకా నిశ్చితం రాలేదు. ఆ కొత్త దృష్టి రాలేదు. ఎవడైతే మనకు మోక్షం ఇస్తాడో వాడు గుర్తిస్తాడని కనుక మనం మర్చిపోకూడదండి. వీడు గుర్తించడం మనకు ప్రయోజనం లేదండి. గుర్తించకపోతే మంచిదండి. వాళ్ళు జాతరం చేస్తూ ఉంటే గుర్తింపు లేదని ఇలా అంటూ ఉంటారు, అలా అనుకోకర్లేదు. దానివల్ల ఏమవుతుంది, మనకు అహంభావం పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది, మనకి ఆత్మానుభవం కలగకపోవడానికి కారణం ఉంటే కారణం దేహాభిమానం. కృష్ణుడు చెప్తాడు, ఇది దాన తపస్సు విడిచిపెట్టకు, కామక్రోధంలో మనం విడిచిపెట్టు, స్థుతి నిండా ఉన్నాయి. స్థుతి అంటే నీకు లోకంలో స్థుతి ఉంటుంది, నిండా ఉంటుంది. అంటే కృష్ణుడు ఏం చెప్పాడు, ఈ రెండాటిని తీసుకుని ముప్పుడు పడాయి, ముప్పుడు పడితే అది కూడా విభ్రమించవచ్చు. నేను స్వాత్రం చేసే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, నేను రెండు కలిసి రెండు మూట కట్టి మూట కట్టి ముప్పుడు పడాయి, ముప్పుడు పడితే ఏంటని కూడా విజయించడం సమానం. అవి నీ మనసు బాహ్య ముఖానికి రానే రాదు. ఇటువల్ల నీకు ప్రయోజనం ఏంటంటే డస్ట్, ఎంత స్తోత్రాలయం నిందలైతే డస్ట్, ఇప్పుడు కారు ఎడిపోతాను అనుకోండి, కారు అనుకోని దుమ్ము లభిస్తుంది అనుకోండి సార్, ఈ స్తోత్రాలయం నిందలైతే డస్ట్ అంటాం. కారు ఎడిపోతానంటే కారు అనుకారు ఎంత కొంత దుమ్ము లభిస్తుంది. ఈ లోకంలోని స్తోత్రాలు, లోకంలోని నిందలు కూడా డస్ట్లు అంటూ, అది 5 నిమిషాలు 10 నిమిషాలు డస్ట్ అడిగిపోతుంది. ఆ డస్ట్ గురించి ఆలోచిస్తున్నావు, కూర్చోకు, మీ టైం వేస్ట్ చేసుకోకు, మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. అంటే స్తోత్రాలు నిందలు నిప్పుడు పడాయి, అది కూడా విభిన్నపడు సమా. అంటే ముందైన బలహీనతలు చూసి చూసి దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ నిన్ను రైట్ పాత్రలోకి రైట్ స్థితిలో ప్రవేశపెట్టాను. నీకు తెలియకుండా లోపల ఇది గురువు పనిచేస్తాడు వాడు గురువు. అంటే నీకు అస్తమాన చివరే సూర్యు అని చెప్పడం, మూసులేస్తాక ఏమి ఉండదు, ఇంకోటి మాట్లాడదు, నిన్ను బాగుపడమని కూడా పరిచయం చెప్పడం. కానీ లోపల ఉండే పరిచేస్తూ నిన్ను బాగు చేస్తాడు వాడు గురువు. నోరుతోటి నిన్ను బాగుపడమని ఏం చెప్పడం, మురగే కుక్క కరవదు, కరిచే కుక్క మురగదు. ఈ సామెత ఏదైనా గురి అంటే మనసు ఏం చెప్పడం, లోపల పని చేస్తూ వెళ్ళిపోతాం. నేను మూలకాంతి, ఆ మూలకాంతి ఎక్కడి నుంచి వస్తానంటే ఆ దేవుళ్ళంచి వస్తాను, నటిందేయం తర్వాత నేను సంచిందులోంచి వస్తాను. అంటే ఈ మూలకలంపు ఎక్కడి నుంచి, ఈ మూలకలంపు మేఘా తలంపులోంచి మూలకలంపుని వేరు చేసి సెపరేట్ చేసి ఆ మూలకలంపుని పట్టుకుని అది ఎక్కడి నుంచి వస్తుందో అది సేవ చేసుకుంటూ లోపలికి వెళితే మూలకలం ప్రవేశించడం వెళ్ళిపోతే ఇది నశిస్తుంది. మూలకలం జీవించి మూలకలం వేరైతే ఆధారంగా ఉంటే అది నాకు వ్యక్తం అవుతుంది, అదే నా స్వరం. దానికి చావు లేదు, దానికి పుట్టుకలేదు. అప్పుడు గత జన్మలో కూడా దీన్ని అది డ్రీమ్ స్టెప్ అని నాకు అనుభవంలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఎక్కువ మనసులో ఉంటాం, ప్రభు దేహంలో ఉంటాం, ప్రభు గౌరవాలు అడవరవాళ్ళు ఇప్పుడు ఉంటాం. జనరల్గా గౌరవాలు అడవరవాళ్ళు సన్మానాలు అవమానాలు ఇట్లా ఉంటాం ఎక్కువ. అంటే ఆత్మ కంటే అనాత్మ గొడవలు ఎక్కువ ఉంటాం. ఈ అనాత్మని తీసుకొచ్చి నేనే అనుకోవటం, ఈ అనాత్మ గొడవలు ఎక్కువ ఉంటాయి కదా, అనాత్మని తీసుకొచ్చి అది నేనే అనుకోవటం. అంటే ఏం చేయాలంటే హృదయంలో స్థిరంగా ఉంటుంది. అంటే ఈ నేనే మూలకలంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ స్థిరంగా ఉంటుంది. అంటే ఈ హృదయం నుంచి సపరేట్ అయ్యారు, ఎక్కడి నుంచి సపరేట్ అయ్యారో అక్కడ వెళ్ళి ఉండటం నేర్చుకో. అదే భక్తి, అదే జ్ఞానం, అదే కర్మ, అదే యోగం. అది నామస్మరణ చేసి మీరు ఎక్కడికి వెళ్ళు, లేకపోతే ప్రాణాయామం చేసి వెళ్ళు, లేదా ధ్యానం చేసి వెళ్ళు. మనోమరణలోకి వెళ్ళాలి. మనోమరణలో పెడితేనే కానీ మనస్సు నశించం. మనస్సు మైండ్ దాని సోర్స్ని చూస్తేనే కానీ అది నశించలేదు సిద్ధాంతం. మైండ్ దాని సోర్స్ని చూసే వరకు అది నశించదు, దాని సోర్స్ని చూసే కానీ నశించకుండా ఉండలేదు. సాధన చేస్తూ ఉంటే పడిపోతూ ఉంటారు, సాధన చేస్తుంటే పడిపోతూ ఉంటారు. ఏ కారణాలు నువ్వు పక్కన పోతే అది గురువు చూస్తాడు. గురువు తీసి ఆ బలహీనత నుంచి నేను సెపరేట్ చేస్తాడు, ఆ బలహీనతను బలం చేస్తాడు వాడు. విజ్ఞేషుడు ఎక్కడ ఉన్నాడో గుహలో వెళ్ళే వరకు నేను మైండ్ని చేసి వెళ్ళాడు. ఇలా నువ్వు కొంచెం దూరం వెళ్ళి నేను బయటకు వచ్చేస్తూ ఉంటాం. లేదా ఒక సిని నేను బయటకు తీసుకో, ఆ సిని భరించి చేసి పని గురువు చేసే పని, అది నీకు తెలియలేదు. అందరినీ సమానంగా చూడటం నేర్చుకో, ముఖాలు చూసి పేపర్ వెళ్ళిద్దాం. అందరినీ ఆ సమాన దృష్టి అలవాటు చేసుకో. ఆ సమాన దృష్టి అలవాటు చేసుకోవడం కూడా మనసు పాల్చబడతాం. గౌరవించడం గౌరవించారు, దట్ ఈస్ ద హైయెస్ట్ సాధన. అంటే ఇది కొంతమంది గౌరవించవచ్చు, కొంతమంది గౌరవించకపోవచ్చు, అందరినీ మీకు సమానంగా చూడగలగాలి. దాన్ని ప్రాక్టీస్ చేయరు, దాన్ని ప్రాక్టీస్ చేయరు. ఏం చెప్పారా, అందరినీ ప్రాక్టీస్ చేయమని నేను చెప్పలేదు. నువ్వు సాధకుడు కాబట్టి, నువ్వు పూర్తి శేఖర కాబట్టి, నువ్వు పూర్తి శేఖర కాబట్టి నువ్వు ప్రీతిని రిలైజ్ చేయాలని కోరుకుంటున్నావు కాబట్టి ఈశ్వరుడు వాక్యాన్ని గౌరవించాలి. ఈశ్వరుడు వాక్యం కూడా ఈశ్వరుడు ఎవరు కూడా మాట్లాడు. అది మనిషి ఊరు మారితే ఇంకా ఇల్లు మారితే నిద్ర పట్టకండి కష్టం. అది మళ్ళీ ఇంటికి వచ్చేవాడికి స్లీప్లెస్గా వస్తారు, మిగతా మొక్కలు కూడా వస్తారు. అంటే మీరు ఎవరింటికా ప్రదేశం మీద అటాచ్మెంట్ ఉండకూడదు, ప్రదేశం మీద అటాచ్మెంట్ ఉండదు. ఎవరైనా ఇంటికైనా పరాయి వాళ్ళు ఉన్నాయనుకో, మన ఇంటికైనా ఆడుతున్నాం అనుకో, ఏ దేశమైనా మన దేశానికి మనం వేస్తున్నాం. దానివల్ల ఈ సాత్విక బుద్ధి పెరుగుతుంది. సాత్విక గుణాన్ని, సాత్విక బుద్ధిని కల్టివేట్ చేయాలి. సాత్విక బుద్ధి కూడా గుణమే, సాత్విక గుణం కూడా గుణమే. అది కూడా మనసులో భాగమే, అది కూడా దొంగే, అది దేవుడు చూపించే పక్కన పోతాం. ఇది గురువు ఎలా ఉన్నాడంటే ఈ హృదయంలో ఉన్నాడు. గురువు నీ హృదయంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? చైతన్యంగా ఉన్నాడు, ఆత్మగా ఉన్నాడు, సత్యంగా ఉన్నాడు. అది అజ్ఞానం వల్ల తిరుగుతూ లేదు. గురువు నీ హృదయంలో ఉన్నాడని సంగతి నీకు అజ్ఞానం వల్ల తిరుగుతూ లేదు. అయితే వాడు బయట గురువు కృప లేకుండా లోపల గురువు దొరకడం పరిపూర్ణం కూడా గురువు యొక్క ద్వేషం పొందటానికి. అయితే ఆ గురువు కృప లేకుండా నీ గురువుని పొందలేదు. గురువు అంటే ఒక ఆత్మే. అంటే నీ తదేక ధ్యానం వల్ల గురుస్వరూపం కూడా నీకు జరుగుతుంది. కాన్స్టాంట్ మెడిటేషన్. అరుణాచరాన్ని నిరంతరము స్మరించడం వల్ల అహంకార బుద్ధి నశిస్తుంది. నువ్వు ఏది కాదో దాన్ని స్మరించకు, ఏది అవునో దాన్ని స్మరించు. ఏది అవునో దాన్ని స్మరిస్తే దానికి దగ్గర అవుతావు, కానీ దానికి దూరం అవుతావు. ఇది టెక్నిక్. నువ్వు ఏది ఏది కాదో దాన్ని స్మరించకు, ఏది అవునో దాన్ని స్మరించు. అప్పుడు కానీ దానికి దూరం అవుతావు, ఏదైతే అవునో దానికి దగ్గర అవుతావు. అయితే ఈ ప్రక్రియకు నీ గురువు యొక్క సహాయం అవసరం. లోపల హృదయంలో ఉన్న ఆ సత్యానుభవం కలిగే వరకు మనకు స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, జన్మరాహిత్యం పునర్జన్మలేని స్థితికి ఎదురు వెళ్ళదే. అయితే ఆ గురువు యొక్క కృప కోసం ఈ గురు పూర్ణిమ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ చైతన్యం అన్నాడు, ఒక రిమెంబరెన్స్ చాలు, ఒక నామం సరిపోతుంది, మిగతాన్ని కోర్చి చేస్తాను. ఇది గీత రహస్యం, ఇది బాగా అర్థం చేసుకో. రిపీటింగ్ గా చెప్తున్నా మీకు, నీ ప్రారంభంలో ఉన్న పని నుంచి ఇష్టపడతా చెప్పదు. కొంతమంది మా అత్తగారంటే ఇష్టం ఉండదు కానీ చూస్తూనే ఉంటారు. మరి ఒకే పోవడం కొన్ని చూడకపోతే ఏం చేస్తుంది? అక్కడికి వస్తుంది బతికుండగా బజార్లో పడేస్తాడు. రోడ్డునే పడేస్తాము మనం. మన అత్తగారంటే మీకు ఇష్టం లేదని కొన్ని ఇష్టమే రోడ్డునే పడేయం కదండి. కొన్ని కూర మానేసి మధ్యగానే పెడతాం. రోడ్డునే ఎలా పడేస్తామండి? రోడ్డునే పడలేదు కదండి. అంటే ఇక్కడ కృష్ణుడు చెప్పిన రహస్యం అంటే యుద్ధం అంటే యుద్ధం అంటే అది పని అండి. అంటే ఇప్పుడు నువ్వు చేసే పని నీ ప్రారంభంలో ఏదైతుందో అదే వస్తుంది. కానీ నీ ప్రారంభం లేనిది నీకు రాదు. అది ఇష్టంగా చెయ్యి, అది అవాయిడ్ చేయొద్దు. నువ్వు సీక్ నాట్ అవాయిడ్ నాట్ అంటే అవాయిడ్ చేయొద్దు. నువ్వు అంటే నువ్వు నీ ప్రారంభం ఏ పని అంటే ఆ పని నువ్వు ఇష్టంగా చెయ్యి. ఇష్టంగా చేస్తే ఏమవుతుందంటే పాత ఇక్కడ తపస్సు చేస్తానే పాత వాసం అన్నీ పోతాయి, కొత్త వాసం నీకు రాదు. పాత వాసనలు వెళ్ళిపోతే, పాత వాసనలు పోయి కొత్త వాసన రాకపోతే ఇవి నీకు జన్మ ఏంటి? నీకు మోక్షానుభవం కలుగుతుంది. అది ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని నువ్వు పొందుతావు. నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది ఉంటే సీక్రెట్ గీతలో రహస్యం అంటే ఏమిటండి? నువ్వు చేసే పని ఏ పని చేసినా నువ్వు చేసే పని అయిష్టంగా చేయొద్దు, ఇష్టంగా చెయ్యి. అది ఉంటే నువ్వు నేర్చుకుంటే సరిపోతుంది. దేహాభిమానం అంతకాలం మనం పని చేయకుండా ఉండలేము. ఆ చేసే పని ఎలా ఉండాలండి? ఇష్టంగా ఉండాలి, ఇష్టంగా చేయాలి. ఆ ఇష్టంగా చేసే పని దైవానుగ్రహాన్ని మనకు సంపాదించి పెట్టాలి. దైవానుగ్రహం కూడా వాళ్ళకి దైవానుగ్రహం ఎప్పుడైతే వచ్చిందో, మన జేబులో డబ్బు ఉంటే బజార్లో వస్తువులు కొనుక్కోవడం ఎంత చేరుకో, దైవానుగ్రహం ఉన్నవాడు దైవాన్ని పొందటం కూడా అంత అరుణాచల శివ. సింహాన్ని చూసి జంతువులు ఎలా పారిపోతాయో నారాయణ స్మరణ వల్ల విషయాలు పారిపోతాయి. ఎందుకని రాజుకి ఇంకా పని ఉండదని పోస్టర్ తీసేస్తారు. నారాయణ నేను ఇవాళ చాలా ముఖ్యమైన విషయం, భగవాన్ చెప్పిన దాంట్లో చాలా ముఖ్యమైన విషయం నేను జ్ఞాపించుకోవాల్సింది ఏంటంటే, మామిడి పండు అంతా కలిసి దేవుడు, ఆ మామిడి పండులో ఉన్న రసం గురువు. అది గురు పూర్ణిమ రోజు ఒక వాక్యం గుర్తు పెట్టుకోండి. ఓ